ప్రతి మంగళవారము మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం. జాగ్రత్తగా ఉండుట, జాగ్రత్త పడుట, లేక జాగ్రత్త కలిగి మన జీవితాన్ని ప్రభుకి మహిమకరంగా సరిచేసుకునుట అనేటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. మొదటిది, దేవుని మర్చిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. రెండవది, దేవుని తిరస్కరించే అవకాశం ఉంటుంది, దేవుడెవడు అనేటువంటి పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. మూడవది, నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానాలు మనకు బోధిస్తారు, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది, స్థిరమైన మనస్సు విడిచిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఐదవది, ఏ విధమైన దురాశకు లోభానికి అవకాశం ఎడమ ఇవ్వకుండా మనము జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు ఆరో అంశాన్ని మనం నేర్చుకోవటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అంతలో ఒకనికొకడు తొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు
ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను.
మొదట అనే పదం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉండండి. యేసు ప్రభు మాట్లాడేటప్పుడు కొన్ని డెఫినేషన్స్ ని నొక్కి చెప్తాడు. అలా చెప్పిన వెంటనే దానికి సంబంధించిన చాలా విషయాలు ఆ ప్యాసేజ్ లో కొన్ని ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. మొదట ఇట్లని చెప్పసాగెను.
పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి.
మొట్టమొదట చెప్పిన విషయం ఏంటి? పరిసయ్యులు వేసే వేషాలు లాంటి వేషధారణ ఎవరి దగ్గరైనా చూస్తే ముందు వాళ్ళ దగ్గర మీరు ఎలా ఉండాలన్నాడు? చాలా జాగ్రత్తగా ఉండండి. వేషధారణ గురించి మీరు జాగ్రత్త పడాలి. పిల్లలు, మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులతో ఉన్నటువంటి పిల్లల్ని మీరు చూస్తే, ఫాదర్ ఎలాగైతే చేతులు జోబులో పెట్టుకుంటాడో కొడుకు కూడా ఎలా ఉంటాడు? మదర్ని బట్టి ఆడపిల్ల ఎలా ఉంటుంది? సేమ్. మీరు ఇలా ఇలా అంటున్నారు అనుకోండి, కొద్దిసార్లు ఆడపిల్ల కూడా ఏమంటుంది? మ్యానరిజమ్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఎందుకు వాటిని చేస్తున్నారో తెలుసా? ఎక్కువ సమయం వారు మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి, ఎక్కువ సమయం మీరు మాట్లాడే పద్ధతులను వారు గమనిస్తున్నారు కాబట్టి, ఎక్కువ సమయం మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఈక్వల్గా పిల్లలు వాటిని ఫాలో అయిపోతుంటారు. అందుకే చిన్నపిల్లల్ని పెరిగేటప్పుడు ఎప్పుడూ కూడా ముసలివారు దగ్గర ఉండేటువంటి ప్రదేశం పెంచుకోవాలి, కానీ ముసలి వాళ్ళ మీదకి అప్పగించకూడదు. అర్థమైందా? అంటే కుటుంబంలో భార్యాభర్త ఉండేటప్పుడు వాళ్ళతో పాటు ఒక ముసలమ్మను పెట్టేవారు లేదు ఇంతకుముందు? ఎందుకు? అన్నీ చూసుకోవడానికి, చెప్పుకోవడానికి కూడా కొంచెం ఒక పెద్ద రకం ఉండేది. అందుకని అమ్మనో అమ్మమ్మనో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ కార్యక్రమాలు చూపించుకునేవారు. ఒక కనీసం పిల్లలకు 6 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఉంటూ ఉండేవారు. ఈరోజు మనం ఎవరిని ఉండవడానికి అసలు ఓపిక లేదు, అవకాశం లేదు. ఏమనంటే మేమందరం బెడ్ల మీద పడుకుంటాం, నీకు ఎవడు చేస్తాడు అన్నట్టు ఉంది. సరే, వాళ్ళు తోసేస్తున్నాం. కానీ పిల్లల్ని ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు పోయి ఎవరి దగ్గర అప్పచెప్తున్నారు తీసుకెళ్ళి? మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పచెప్తున్నారు, ముసరాళ్ళ దగ్గర అప్పచెప్తున్నారు. ముసరాళ్ళ దగ్గర రోజు పగలంతా ముసరాళ్ళ దగ్గర పెరిగి సాయంత్రం నీ దగ్గరికి వస్తే నీ దగ్గర నేర్చుకునేది ఎక్కువ ఉంటుందా, వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఎక్కువ ఉంటుందా? కాబట్టి ఏమొస్తాయి ఆ లక్షణాలు? చిన్న వయసులో ముదర మాటలు, చిన్న వయసులో ముదర చేష్టలు. ఎందుకు? ముదరవాళ్ళ దగ్గర ఉంటున్నారు కదా. అంటే వాళ్ళ లక్షణాలు వాళ్ళకు వచ్చేస్తాయి. మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి తెలుసా? పరిసయ్యుల దగ్గర వాళ్ళ లక్షణాలు మనం ఎక్కువ సమయం చూస్తూ నెమ్మదిగా మనం కూడా ఏం చేస్తాం? వాటిని కొనసాగిస్తాం. అందుకు జాగ్రత్తగా ఉండండి, పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండండి. మీకు నేను కొన్ని పరిసయ్యుల లక్షణాలు చెప్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటే ఈ పాటికి మళ్ళీ మార్మోన్స్ పొంది మునగాల్సిందే, అంటే బాప్తిజం పొందాల్సిందే, లేకపోతే ప్రమాదమే. ఇప్పుడే నేను లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు మా క్యాంప్ డైరెక్టర్ గారు, రాము బ్రదర్ గారు మాట అన్నారు, మీ ఫేస్ గ్లోలో ఉండడానికి కారణం ఏంటి అన్నాడు. అది వేషధారణ లక్షణం. ఫేస్ ఎలా ఉంటుంది? గ్లో చూసారా? ఫెయిర్ గ్లో, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్స్, ఇవి రాస్తే ఏమవుతుంటాయి ఫేసు? నిజానికి గ్లో రావడానికి ఏంటి అని అంటే ఒక బ్రదర్ చెప్పాడు, మోకాళ్ళు నల్లగా అయిపోతే మోకం తెల్లగా అయిపోద్దని. ఈ మధ్య చింపుకుని తిరుగుతున్న వాళ్ళు కూడా చూశాను, ఎరా నీ మోకాలు నిజంగా సిరిగిపోయిందిట్రా, ఎలా ఉంది నీ మోకానికి తెలుగు కారణం అదేనా అని అంటే, కాదు, మోకాళ్ళు అలాగే ఉంటాయి, గొడ్లు జరుగుతున్నాయి అంతే. నిజం చెప్పండి, మోకాళ్ళు నల్లబడితే మోకం తెల్లబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది చెప్పడానికి ఆ వెలుగు, ఆ ప్రకాశం అనేది ఒక రకంగా ఉంటుందేమో తెలీదు. నిజం చెప్తాను నేను. వేషధారణ గురించి నువ్వు ఎందుకు జాగ్రత్త పడాలి అని అంటే, మన లోపల ఆ శాస్త్రుల పరిశోధుల సంబంధమైన లక్షణాలు తెలియకుండానే దాని నిండా ఇన్బిల్ట్ అయిపోతుంటాయి. బికాస్ బై లుక్, చూస్తూ నెమ్మదిగా ఏమైపోతాయి? అలవాటు పడిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మన వేషధారణను మనం జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ప్రభు ఎవడో తెలియదన్న పేతుర్లాగా నువ్వు కూడా వేషధారణ చేస్తూ ఉంటావు. సంఘంలో ఉంటాం, దేవుడు తెలియదన్నట్టు ఉంటుంటావు. నేను చెప్తున్నాను కదా కొన్ని లక్షణాల్లో, మొదటిది ప్రకాశవంతమైనటువంటి మెరుపు కలిగినటువంటి వేషాలు, అవి ఎలా ఉంటాయో చెప్తాను. ఫీలోకండి సిస్టర్ గారు, బైబిల్ చదివే పిల్లలు మీరు తొందరగా పడకండి. జనరల్గా ఈ మొదటి వేషధారణ యొక్క బలహీనత ఏంటంటే వాక్యం పట్టుకుని బయటకు వస్తారు. దేల్ విత్ ద వర్డ్ అండ్ స్వర్డ్. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే పోటీ ఇప్పుడు చదివే వాళ్ళు ఉన్నారు మొన్న మీటింగ్లో. ఒకలా ఇద్దర, అసలు ఐదుగురు పిల్లలు తగ్గట్లేదు. ఒక్కొక్కడ వెనకాతలు ఒక ముసలావిడ, ఈ మధ్యలో ఒక ఆవిడ, ఈ శివరావుడు, ఈ చోటు డాల్బీ 5.1 లాగా మొత్తం అన్ని వైపులు వాక్యం వచ్చేస్తుంది. నేను అన్నాను మీ ఐదుగురు ఒకసారి రండి అన్నాను. ముందు కూర్చున్నాను, గోల్గోల అయినా అందరికి ఎవరిని బైబిల్ తినట్లేదు మీరు అసలు, కూర్చోండి మీరు ఐదు నా పక్కన కూర్చున్నాను. కూర్చున్నారు, తీసిన తర్వాత అది నువ్వు చదవే అంటుంది. తీటు అందరూ తీసేస్తున్నారు. చాలామంది దేవుని వాక్యము విషయంలో వాళ్ళు చదవగలిగినంత, చెప్పగలిగినంత, తీయగలిగినంత వేగంగా వాళ్ళ హృదయంలో వాక్యం ఉండదు. ఇది వేషధారణ. మీరు పొరపడిపోయి మీరులో చాలామంది ఎక్కువ భక్తి పనులు ఏం ప్రార్థన చేస్తే తెలుసా, ప్రభువా అది నిన్న కాక మొన్న పెళ్ళయింది, చర్చిలోకి వచ్చాక రక్షణ పొంది, ఏంటి ఇలాగ అనగానే బైబిల్ తీసేస్తుంది ప్రభువా, నువ్వు దానికి ఇచ్చావు నాకు, ఈ దానికి ఇచ్చావు నాకు ఈ అని నువ్వు దేవుని చోదించేస్తుంటావు. దానికి ఉన్నది వేషధారణ అని నీకు తెలీదు. ఏంటి వేషము, గుర్తించబడుట, నన్ను గుర్తించాలి, నేను వెంటనే దాన్ని తీయటం ద్వారా నా యొక్క ప్రతిభను, నా యొక్క గొప్పతనాలను అనేటువంటి వేషధారణ. చాలామంది జీవితాలలో వాక్యముతో కలిగిన జీవిత సత్యాన్ని వారు వెంబడించకుండా వాక్యముతో బ్రతుకుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సిస్టర్ గారు బయటకు వచ్చేసిన తర్వాత ప్రార్థన చేయండి అని వచ్చి నిలబడింది. చాలా వినయంగా చేతిలో బైబిల్, రెండు రకాల బైబిల్ పట్టుకుని చేతులు కట్టుకుని దించి, నేను అన్నాను అమ్మ ఏంటి మీ దేనికోసం ప్రార్థన చేయమంటారు అని అంటే, పాస్టర్ గారు ఈ మధ్య మాకు జరిగిన మీటింగ్స్ అన్నింటిలో కూడా ఈ పట్టణంలో ఏ మీటింగ్స్ జరిగినా నన్నే వాక్యం చదవడానికి తీసుకెళ్తున్నారండి, దేవుడు బాగా వాడుకోవడం కోసం ప్రార్థన చేయండి అంత. ఇప్పుడు చెప్పండి అది దేవుడు వాడుకోవటమేనా కాదా? బైబిల్ చదవడానికి ఆవిడ పిలుస్తున్నా అంటే దేవుడు వాడుకుంటున్నట్టా లేదా? మిమ్మల్ని పిలవలేదు కదా మరి, ఆవిడ పిలిచారంటే ఆవిడ ప్రత్యేకత ఉందా లేదా? దేవుడు వాడుకుంటున్నట్టే. వెంటనే ఆమెతో చెప్పాను, నీ ఇంట్లో వాళ్ళు నువ్వు బైబిల్ చదువుతున్న పద్ధతిని చూసి దేవుని స్తుతించగలుగుతున్నారా? నీ కుటుంబపు పరిచర్య, నీ వాక్యములో నిన్ను బయటకు తీసుకుని వెళ్ళి నిన్ను అందరి ముందు స్టేజ్కి పక్కన మైక్ ఇచ్చి స్పెషల్గా సైరేజ్ కూర్చోబెట్టి నీకు అప్పుడప్పుడు మంచిగా మంచినీళ్ళు జ్యూసు పక్కన పెట్టి బాగా చదువుతున్నావు అని చెప్పి నీకు ఇస్తున్నటువంటి ఈ రాచమర్యాద ఏదైతే ఉందో దానిని బట్టి నీ కుటుంబం దేవునిలో గణపరచబడే రకాలైనటువంటి విశ్వాసాలకు ఎదుగుతున్నారా? ఈ రెండు ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఆయన ఎక్కడున్నాడో పాప మహాత్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు, ఏ నానా, మొట్టమొదటిసారి ప్రశ్నించినోడు మీరేనండి, మా ఆవిడ మా జోలుకు రాదు, మా ఇంటిని పట్టించుకోదు, మాకు వంట పెంట ఉండదు, ఇది మాత్రం బిర్యానీ తినేసి వచ్చేది అక్కడ నుంచి పాస్టర్ లేని కదలు బడి, మా జీవితంలో ఇది ఎందుకు యేసుప్రభు నమ్ముకుందా అని భయపడిపోతున్నాం సార్, ఏది ఉండదు సార్, ఆ మైక్ వేసుకుని ఎగిరిపోయి అరిసేయడం తప్ప ఏముండదు సార్ దీన్ని బతుకని. వేషధారణ. ద నో ద స్క్రిప్చర్స్ వెల్, ఎక్కడేముంటుందో బైబిల్ ఇలాగా పేకాటకాడు కట్ చేసినట్టు కట్ చేస్తారు, టక్కన తీస్తుంటారు అంతే. వాళ్ళు తీగనేది వచ్చేది మొత్తం, అది తీగానే మార్కు వచ్చేది, మరి అదేమి విచిత్రం వాళ్ళ చేతులకు ఉంటుంది. మనం వెతికినా పేజీ వాతలతో మనం ఒత్తపడు తీయం కదా, తీయం కదా రెగ్యులర్గా, అప్పుడప్పుడు తీసేవాళ్ళకి మరి బైబిల్ ఎక్కడేముంది ఎందుకు ఎత్తుతాం? నీ హృదయంలో వాక్యమును ప్రకటిస్తున్న పద్ధతిని బట్టి నీ విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి ఆత్మీయమైన వేషం ముసుగేసుకుంటావేమో జాగ్రత్త, అది దాన్ని కప్పుకోకు. చాలా ప్రమాదకరమైన విషయం ఇది. రెండో విషయం ఏంటంటే నీ నోట్లో నుంచి వచ్చే మంచి భాష గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండండి. ద లాంగ్వేజ్. ఒక బ్రదర్ చెప్తున్నాడు, పాస్టర్ గారు నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇప్పటి వరకు నేను అసలు ఒక్క పదం కూడా తప్పు మాట్లాడలేదండి అన్నాడు. ఆ రోజు నేను వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఒక పదం వెళ్ళిందంట అంతే. ఆ తర్వాత నేను అన్నాను, నువ్వు చాలా ధన్యుడివి, నేను ఇంకా పాపంలో ఉన్నానులే. నువ్వెంత ధన్యుడివి అంటే, మానవ శరీరము రెండు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఒకటి దేవుని యొక్క ఆత్మ, రెండు శరీరం, భూ సంబంధమైన శరీరం, రెండింటి సమ్మేళనం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో పనిచేసేటప్పుడు నీ బలహీనతల మధ్య దాటి దేవుడు పనిచేస్తాడని చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొందుకున్నంత మాత్రంలో నువ్వు పాపము చెయ్యవు అని కాదు, పాపము ప్రభుత్వము చేయదు నీ మీద. నీ శరీరము లోకంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా లోక సంబంధమైన విషయాల వైపు జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రభుత్వానికి నువ్వు అప్పగించుకుంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను టేక్ ఓవర్ చేసినప్పుడు ఆ బలహీనత చేయకుండా ఉంటావు. లేకపోతే నువ్వు కూడా దీనిలోనే నడుస్తూనే ఉంటావు. అందుకని పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా నువ్వు ఏ మాట మాట్లాడలేదు అనేటప్పుడు నీతో పనిచేస్తున్నంత గొప్ప ధన్యత నాతో చేయలేకపోవచ్చు. కారణం ఏంటంటే నా బలహీనతలతో దేవుడు పనిచేస్తున్నాడు, అక్కడ నీ బలంతో దేవుడు పనిచేస్తున్నాడు అని చెప్పాను. చెప్పండి, దేవుడు మీ బలంతో పనిచేయడం అవసరమా, బలహీనతతో పనిచేయడం అవసరమా? దేర్ గాడ్ వర్క్స్. ఏ సేవకుడు పరిపూర్ణతను వెతక్కండి. వాళ్ళలో పర్ఫెక్షన్ మీరు ఎతకాలి అనుకుంటే మీరు యేసు దగ్గరికి రండి, యేసు దగ్గరని చూడండి. యేసుని యొక్క పరిపూర్ణతను మీరు చూడడం ప్రారంభిస్తే లోకం యొక్క అపరిపూర్ణతను ప్రేమించడం కూడా నీకు నేర్పిస్తాడు. అది కొనసాగించేది కాదు, ప్రేమించేదిగా చేస్తాడు. రెండవది, యేసు యొక్క బలము నీ విశ్వాస జీవితం మొత్తానికి ఒక మాదిరిగా మారుస్తుంది. అప్పుడు నీకు అర్థమవుద్ది, ఇంత దౌర్బల్యం కలిగిన ఈ శరీరాన్ని ప్రభువా నువ్వు ఎలా నన్ను ప్రేమిస్తున్నావని, ఇంకా దేవుని మీద నువ్వు దీనత్వాన్ని పెంచుకోగలుగుతావు. ఈ వీకెండ్ స్పెషల్ ఎప్పుడు నీతో చూపిస్తూ ఉంటుంది. శరీరంతో నీ పోరాటాన్ని దేవుడు చూపిస్తాడు. హీ అలోస్ యూ టు డూ దట్. నీవు ఎలాంటి పరిస్థితుల్లో నడిచిపో, కానీ అలాంటి దగ్గర నువ్వు పెద్ద ఆత్మీయ వేషాలు వేసావంటే మాత్రం జాగ్రత్త, క్షమించడు దేవుడు. అదే వేషధారణ అంటే ఆ ఫైట్, ఆ వీక్నెస్ నీకు తెలుస్తుంది. దేవుడు 200% పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ఎవడని చేశాడంటే అటు భూమి మీద ఒక్క నిమిషం ఉంచడు, ఒక్క నిమిషం ఉంచడు, తప్పని తీసుకెళ్ళిపోతాడు. దైవికంగా త్వరగా కొనుకోబడతారు దేవుని ఎందు నీతిమంతులు, యథార్థవంతులు దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు. అవసరం ఉంచడు, ఎందుకంటే ఇంక అవసరం లేదు. ఇంక వాడికి ఆ పర్ఫెక్షన్ తెలిసిపోయిన తర్వాత ఇక్కడ నాలాగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో మన అపరిపూర్ణతే దేవుడు పనిచేయడానికి ఉపయోగపడుతుంది. దాన్ని కప్పిపుచ్చేది ఏదైనా సరే వేషధారణ, నేనేదో గొప్ప, ఏం లేదు దానిలో. రెండవది, దేవుడు పనిచేసేటప్పుడు మీరు అనుకునేటట్లు చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని సంగతిలో ఒకవైపు నడుస్తూ ఉండగానే శరీరం యొక్క బలహీనతలు మరోవైపు నేను లాగుతుంటాయి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఇందుకొరకే కదా నేను వచ్చి తినే అంటాడు. మళ్ళీ నీ చిత్తమే జరుగునుగాక, అయినను ఈ ఫైట్, ఈ ఫ్రిక్షన్ ప్రతిసారి నడిచేటప్పుడు మీరు అర్థం చేసుకోండి, మా ఇంట్లో దేవుడు నమ్ముకున్న వాళ్ళు, లేక మా పాస్టర్ గారు, లేక మా పాస్టర్ అమ్మగారు, లేక మా పాస్టర్ గారు అబ్బాయి, లేకపోతే మా యూత్ లీడరు ఇలా ఉన్నారు అనే మోడల్స్ని మీరు వెతికేటప్పుడు మీకు అర్థం కావాల్సింది, వాళ్ళ బలహీనతలను కూడా ఆయా సమయాల్లో బయటపడుతూ ఉంటూ ఉంటాయి. మీరు దేవుని యొక్క పరిపూర్ణతను వెతికినంతగా శరీరం యొక్క పరిపూర్ణతను వెతకడానికి ప్రయత్నం చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుని యొక్క పరిపూర్ణతను ఒక వ్యక్తిత్వంలో నుంచి ఆత్మ ద్వారా చూడగలిగినంతగా శరీరం యొక్క పరిపూర్ణతను చూడక్కర్లా. దానిలో కొంత బలహీనత కూడా నడుస్తూ ఉంటుంది. అలా అని దాన్ని కంటిన్యూ చేద్దామా? కాదు. మళ్ళీ ఏం చేయాలి? బలహీనతల మీద దేవుని ప్రభుత్వాన్ని కోరుకుని దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి. బోత్ సైడ్స్ గాడ్ వర్క్స్. ఒకవైపు నిన్ను పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు, రెండవ వైపు ప్రజలు నిన్ను చూసినప్పుడు దేవత్వ సంగతులు నీ ద్వారా గుర్తించబడాలని కోరిక కలిగి ఉంటాడు. సో దేవుని కొరకు నిన్ను అప్పగించుకున్నప్పుడు శరీరం యొక్క బలహీనత నిన్ను రాజ్యం చేస్తుంది. దీన్ని తీసుకొచ్చి దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని బలము నీ శరీరం మీద రాజ్యం చేస్తుంది. అప్పుడు వాక్యం పనిచేస్తుంది. తప్పిపోయేటప్పుడు వర్డ్ నీకు మెలకుగా ఉండి ఇది చేయకూడదు అనే విషయాన్ని నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ రెండింటినీ చూసుకుంటూ మీరు నడవాలి. అలాగని చాలామంది ఏం చేస్తారు, బలహీనతలని బలహీనతలుగా చెప్పుకుంటూ వాటిని గ్రాంటెడ్గా తప్పుని ఇంటెన్షన్గా చేస్తున్నారు. అది ఒక వేషధారణ. ఎవడు చేయడు పర్లేదులేండి, ఏముందలేండి, అలా కుదరదు. ఏముందలేకపోవడం ఏంటి? బైబిల్ చెప్పిందిగా చేయొద్దని. సో కాషన్ వచ్చినప్పుడు, కమాండ్ వచ్చినప్పుడు దాని ప్రకారం లోపడాల్సిందే. ఇంకో రకంగా చేయడానికి కుదరదు. భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా పదాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే క్రైస్తవ పదాలు చాలా చక్కగా వినడానికి బలే ఉంటూ ఉంటాయి. ఆ పదాల్లో నుంచే మనం మోసపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, యేసు రక్తం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని కృప నా మీద విస్తరించింది, సకల పరిశుద్ధులకు, కొన్ని పదాలు భలే భలే కొత్త ఎత్తుకొచ్చి వాడేస్తాం. మనకేమర్థం అవుద్దంటే, అమ్మ నాయనో ఈ సిస్టర్కి బైబిల్ చాలా బాగా అనిపిస్తాను. భాషా చాతుర్యం చాలా ప్రమాదకరమైన విషయం. మొన్న నేను పెళ్లి చేస్తుంటే ఆ పాస్టర్ గారు స్టేజ్ మీద 10 నిమిషాల్లో ఆయన భాష ఎన్ని రకాలుగా మాడ్యులేషన్ చేయాలని రకాలు చేశాడు. వొకాబులరీ మారిపోయింది. మనము పాడి దేవుని మహిమ పరుచుదాం అన్నాడు. పాడి దేవుని మహిమ పరుచుడంట, పాటలు పాడి ఆరాధన చేసి దేవుని గర్వపరుద్దాం అన్నాడు. నాయన ఏదో ఆత్మవారిసిందికి అని కదా చెప్పాను. నేను నా భాష పెళ్ళంతా చేశాను కానీ నాకు ఎక్కడ అలాంటి భాష రాదు. నేను మీతో మాట్లాడుతున్నాను పెళ్ళంతా అయిపోయిన తర్వాత వచ్చి అంటున్నాడు, అయ్యగారు చాలా బాగా జరిగిందండి, ఈ యాసం ఎందుకు మధ్య మధ్యలో, ఇందాక స్టేజ్ మీద ఒకలాగా ఉన్నావు అదే పూను అదే ఖండించేయి అని అంటే, ఆ తర్వాత కిందకి దిగాక అందరూ అన్నారంట, ఏట్రా అక్కడ ఒకలాగా ఉన్నావు, ఏటి భాష కానీ చూడగానే నీకు ఆగొచ్చింది ఏట్రా, నన్ను చూడగానే ఆడు భాష మారిపోయి అంటే భాష అంతంతా ఒలికిపోతుంది. క్రైస్తవ దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను అంటే, లోత్రనాత్మ దిగింది ఇటు మీద అనుకుని బాప్టిస్ట్ లోత్రనాత్మలు అవి చెప్పాను. నువ్వు మామూలుగా మాట్లాడు బ్రదరు, అవసరం లేదు, నీ లాంగ్వేజ్ నాకు చూపించాల్సిన పనే లేదు. అందులో మీ ఊరోళ్ళకి నువ్వు రెగ్యులర్గా ఉండోడివి, ఇలాంటి బహిరంగ స్టేజ్ మీదకి వచ్చి ఇలాంటి ఆశలు వేసావనుకో బయట కుక్కలు తిన్నట్టు నీ చాలా చేస్తాయి, కామ్గా ఉండు అని. భాష ఆత్మీయతను చూపించుకోవడానికి కొన్ని పదాలు వాడతాం, ఆ భాషతో కూడిన ప్రార్థన మరిమిక్కిలు మోసం చేసేస్తుందండి. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ దీన ప్రార్థన ఆలకించు ప్రభువా, పాపిని ప్రభువా, పంది లాంటి దాని ప్రభువా, కుక్క లాంటి దాని ప్రభువా. అసలు ఈ పంది కుక్క ప్రార్థన ఏంటో అర్థం కాలేదు, చాలా ప్రార్థన చేస్తుంది కానీ ఆఖరికి ఏమడుగుతుందో అడగలే. ఇప్పుడు సమస్య అది, నేను మట్టిని ధూళిని పెంటని చీపిసి ఏసునామలు అడుగుతున్నాను అంది. ఏయ్ ఆపు, నువ్వు ఆ సగంలో తీసావు ప్రార్థన, నువ్వేమడిగావు దేవుని చెప్పు, నీ బాధ ఏంటి, నువ్వు ఎలాంటి దానివో చెప్పుకున్నావు, ఓకే ఫైన్ అడ్మిటెడ్ మేమందరం ఒప్పేసుకున్నాం, నీ సంగతి ఏంటి, నీ దీనత్వానికి ఒప్పుకోలు నీ హృదయంలో జరగాలి, నోటి మాటల్లో కాదు. అంత చేసింది, అంత చేసింది ఆ సిస్టర్ని, మా ఆ బిందెత్తుకురా అన్నా నేను ఈ ప్రార్థనని, అటు ఇటు చూస్తుంది నిన్నే ఎలా బింది పట్టరాను, ఆ బోరింగ్ దగ్గర నీళ్లు ఉన్నాయి పట్టుకురా కడుగు దగ్గర తీసుకురా అన్నాడు అంటే, ఎందుకు అంత ఎత్తుకుంటున్నావు, నువ్వేనమ్మా అస్సలు ఇని అన్నట్టు ఓ రకంగా పెట్టింది మగం, నేను ఊరుకోను కదా, నేను నాలుగు అడుగులు గమ్మును వెళ్ళిపోయి బింది తీసుకున్నాను, నేను పట్టుకుంటాను ఇవ్వండి అంతే, ఇందాక పిలిచాను నిన్నే నువ్వు రానున్నావు, మరి నా పని నేను చేసుకుంటాను కదా, లేదు నేను పట్టుకుంటాను వదిలే చేతయ్యాను, అయ్యో బలేవాళ్ళు ఇవ్వండి 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 అని ఇచ్చాను. ఎందుకే ఉన్నా నేను చెప్పాల్సిన పాఠం అప్పుడే కదా చెప్పేది, ఇచ్చాను పట్టుకుని వచ్చింది పెట్టకడం. నువ్వు ఇందాక ఏమన్నావు, దీనత్వం, ఆ దీనత్వానికి ధూళితో సమానం, జంతువుతో సమానం, పురుగుతో సమానం, ఎన్నో సమాధానాలు చెప్పావు. దీనత్వపు జీవం ఏది, జీవితం ఏది, ఎందుకు ఆ బింది ఇక్కడి నుంచి తీసుకురమ్మంటే నా చీర నలిగిపోద్దని ఫీల్ అయ్యేవి ఎందుకు అంటే, మాటలలో ఉన్నటువంటి భక్తి చేతల్లో ఇది వేషధారణ జాగ్రత్త. మనం కూడా చాలా రకాలు చేసేస్తుంటాం. మా ఇంటికి పాస్గారు వస్తేనండి మేము ఎంత ఘనపరుస్తామో తెలుసా అన్నాం, ఎంత అన్నాను నేను, తెలుసుకోవాలి కదమ్మా నాకు కూడా ఆ ఘనత ఎలా ఉంటుందో, నేను ఎప్పుడైనా పొందుకుంటే ప్రభువా ఇది నన్ను ఘనపరిచావని నేను కూడా అనుకోవాలి కదా, అందుకని ఎంత అన్న ఏం కావాలని ఇచ్చేస్తామండి. ఏదైనా సరే పరిచర్య అంటే మాత్రం మా మొగుడు పెళ్ళాలి, ఎంత స్పీడ్గా ఉంటామంటే ఎలాగుంటే అలాగుంటాను. ఈసారి మీ పాస్గారు వచ్చాక నన్ను కలవమన్న, ఒకసారి ఆలివన్నంట ఇక్కడ ఒకసారి ఒకడు ఉంటాడంట, ఆడికి అసలు అదేంటో తెలియదంట, మీరు ఏదో పొందుకుంటారంట అది ఎందుకు దాని గురించి అడుగుతాడంట చెప్పు అని పాస్గారు వచ్చినాక చెప్పింది. పాస్గారు వచ్చాక ఆ పాస్గారు నా దగ్గరికి వచ్చాడు, హై గారు మీరు నన్ను కలుస్తానన్నారంట, బాబు అడ్రస్ తెలియదురా నాయన నేను రావడానికి, ఎలాగో నువ్వు నెలకు సందాకు వస్తావట రమ్మాన నిన్ను నీ మొహం కూడా చూద్దామని అని వచ్చాడు. కూర్చున్నాడు, పరిచర్య ఎలా ఉంది ఏంటి సంగతి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, సేవ విషయంలో తన భారం ఏంటి తన బాధ్యత ఏంటి ఏంటి ఇవన్నీ అడిగితే అన్నీ చెప్పిన తర్వాత నాకున్న సమస్య చెప్తాను దయచేసి పరిష్కారం నీ దగ్గర ఉంటుందని చెప్పాను. ఏంటనంటే మీరు మిమ్మల్ని సేవ విషయంలో వాళ్ళు ఏం కావాలన్నా ఈ భార్యాభర్తలు బాగా సహకరిస్తారట, నిజమేనా, నిజమేనా అంటే అయ్యగారు వాళ్ళు ఇస్తారు కానండి, అన్నీ ఇస్తారు, అన్ని విషయాల్లో సహాయం చేస్తారు కానండి, ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అది ఎప్పుడు తెచ్చేస్తారని అడుగుతారండి అని. అలా కూడా ఉంటారా, ఏది కావాలని ఇస్తామని చెప్పుకుంటారు కదా మీకు అని అది చెప్పారు. నా బండి పట్టుకెళ్ళిపో సేవకు అన్నారండి, పట్టుకెళ్ళిపోయానండి, పట్టుకెళ్ళిపోయి నేను ఆ కొండల్లో తిరుగుతున్నానండి. మొన్న అర్ధరాత్రి ఫోన్ చేశారండి, తెల్లవారు పాస్టర్ గారు బండి వచ్చేయాలి బండి కావాలి తెచ్చాను అన్నారండి. అమ్మ మీరు పరిచర్యకి ఇచ్చారన్నారు కదా అని సరే అంటే అందుకే మీరు రెండు రోజులు తిరిగి తెచ్చేస్తారనుకున్నాం అన్నట్టు. అన్నీ ఇలాగే చేస్తారండి వాళ్ళన్న. ఇలా కూడా ఉంటారా, సేవకి ఇదైనా ఇచ్చేస్తామని చెప్పిందా నాకు? ఇలాగందనంటే మరి నా బాధ చెప్పాను సార్, మీ దగ్గర అబద్ధం ఆడకూడదు, దేవుడు మీకు చూపించేస్తాడు, ఇదొక వేషం. ఏడు చూపించేస్తే నేను నిందు పిలుతాను మీటింగ్కి, నాకేం చూపించడు, కావాల్సినవి చూపిస్తాడు, అన్న అడ్డమైన చూపించడానికి దేవుడికి కా తీరికలేదేటి, ఖాళీగా ఉన్నాడేంటి, సరే ఊరుకో. ఆ తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను, అమ్మ మీరు మొన్న నాకు కాఫీ ఇచ్చారు, ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను నేను. అదేంటి బ్రదరు, మా గురించి మీరు ఏమనుకుంటున్నారు బ్రదరు? ఏమనుకోకూడదని చెప్తున్నాను, మీరు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో అదంతా సేవకే కదా మీరు ఇచ్చింది. అవునమ్మ, మీరు ఎప్పుడెప్పుడు దాని నుంచి వెనక్కి తెప్పించుకున్నారో అది సేవ నుంచే కదా వెనక్కి తెప్పించుకుంది. మీరు సేవలో వాడబడటం అనేది ఎంత అవసరమో ఇస్తున్న వారంగా నటించుచున్న వేషధారణ కూడా అంతే ప్రమాదం. ఇచ్చుచున్న వారముగా చెప్పుకుంటున్నది కూడా అంతే వేషధారణ. మనకు బయటికి కనపడదు, లోపల పులిసిపోతుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోండి. పాస్టర్ గారు తన కుమార్తె వివాహం అయిందని చెప్తే ఆ ఊహానికి మేము కూడా వెళ్ళాం. పాస్టర్ గారు నాకు ముందు చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు మీరు నా కుమార్తె వివాహ విషయంలో మీరు సాక్షి సంతకం పెట్టాలి అన్నారు. సార్ తప్పకుండా సార్, నేను పెళ్ళికి వస్తే, నేను పెళ్ళిలో ఉంటే, నేను పెళ్ళి చూస్తే, మీ అమ్మాయి వాళ్ళ ఎదురుగా నా ఎదురుగా ప్రమాణం చేస్తే అప్పుడు నేను సాక్షి సంతకం పెడతాను సార్ అని అంటే, అదేంటి సార్ అలా చెప్పిరేటి అన్నాడు. ఎందుకంటే ఈ మధ్య సాక్షి సంతకాలకి ఎవరిని పిలుస్తామని తెలుసా, అటు ఇటు చూస్తారు, ఎవడ కనపడ్డ బావేడి అంటాడు, ఆడెక్కడో ఉంటాడు, ఆడు పెళ్ళిలో చూడడు, పెళ్ళిలో ఉండడు, ప్రమాణాలు చూడడు, ఇది ఒప్పుకుందో తప్పుకుందో ఏమీ మాట్లాడు, ఆడెక్కడో ఉన్నాడు పిలిపి సంతకం పెట్టాడు, ఆడు గబగబ పెట్టేస్తాడు ఫోటో ఒకటి. నేను వినాలి కదా, వాళ్ళిద్దరు ప్రమాణాలు విన్నాక కదా నేను పెళ్ళికి ఉండాలి కదా, అక్కడ అక్కడ ఉన్నాడు సాక్ష్యం పెట్టాలి. సాక్షి అంటే కన్నుల ద్వారా కానీ చెవుల ద్వారా కానీ తాకి కానీ ఉన్న ప్రజెన్స్ని బట్టి కానీ సాక్ష్యం చెప్పాను. వెళ్ళాను, ఉన్నాను, ఆ పాస్ గారు సంతకం పెట్టారు, సంతకం పెట్టమన్నారు. నేను కూడా వెళ్ళి కూర్చుని ఆ రిజిస్టర్లో సంతకాలు చేస్తూ ఆ పిల్లలిద్దరికీ కూడా, మరి మీ మొట్టమొదటిసారి నేను మీకు సాక్షిగా సంతకం పెడుతున్నాను, మీ జీవితంలో మీ పేరెంట్స్ సర్టిఫికేట్ మీద నా సంతకం కూడా ఉంది గుర్తుపెట్టుకోండి, ఏది తేడా వచ్చినా ఎవడడిగినా అడగకపోయి నేను అడుగుతాను. ఎందుకు, బైబిల్ చెప్తుంది కదా ఇంత గొప్ప సాక్షి సమూహం మన మీద నుంచి ఉందంటే ఎప్పుడో సార్ మన జవాబు దొరికిపోతాం లేదా, జాగ్రత్త కొనండి అంటే ఆ పాప నవ్వుతూ చాలా సంతోషం అన్నా చాలా ఆనందం అన్నా అయిపోయింది. థ్యాంక్స్ గ్రీటింగ్స్ కోసం ఒక ఇద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ చర్చిలో మూల స్తంభాలంట. కప్ప స్తంభం అని ఒకటి ఉంటుంది, ఇక్కడ వచ్చినోడల్లా దాన్ని వెనక్కి తిరిగి పట్టుకుంటాడు, అదేటో ముందు పట్టుకోడు, వెనక్కానించి కడతారు ఆడికి. వీళ్ళు మూల స్తంభాలే రెండు. ఆ స్తంభాల్లో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తే, గ్రీటింగ్స్ చెప్తూ ఉంటుంది, మేమే పెంచాం ఈ పిల్లని, మా కళ్ళ ముందు పెరిగింది, మా ఉప్పు పప్పు తిని పెరిగింది అంది. ఎంత మాట తెలుసది, మా కళ్ళ ముందు పెరిగింది, మేము పెంచాము ఈ రెండింటికి మించి, మా ఉప్పు పప్పు తిని పెరిగింది అనే పదంకి పాస్ గారి కళ్ళలో నీళ్ళు కనపడ్డాయి నాకు. దాని అర్థం ఏంటి చెప్పండి, మేము పోషించాం, మేము కానుకలు ఇస్తే ఈ సేవ ఎత్తాడు, మేము ఇచ్చింది తిన్నారెళ్ళు, మేము ఇచ్చింది పెంచారు, మేమే. దేవుడు లేడు ఇక్కడ, దేవుడు లేడా, ఆ సేవకుని పిలిచింది నువ్వా దేవుడా, మరి పోషించేదేవుడు? కాకులకి చెప్పుంటాడు, ఆ కాకి నువ్వు ఒకదాని అయ్యి ఉంటావు, ఆ మాత్రం దానికి నువ్వే పోషించానంటావే. వేషధారణ చూసావా ఇచ్చటంలో ఎంత గొప్ప ఉంటుందో. నాకు కూడా లోపల ఎక్కడో పొడుచుకుంటుంది, కానీ మూల స్తంభం కదా, మనం ఏమైనా కదిపామని గొప్ప నాదులు కదిలిపోతాయి. ఆ తర్వాత ఇది పక్కనే చచ్చిపెడద్ది, లేకపోతే మేడ మీదే చచ్చిపెడద్ది. ఈ అనుభవాలన్నీ ఎక్కడ ప్రమాదాలు అయినా మనం పిలవని పేరంటానికి వెళ్ళాం, మర్యాద ఇచ్చారు, పుచ్చుకుని వచ్చేద్దాం, ఎందుకు వచ్చిన గొడవలు అని నేను ఊరుకున్నా. పాస్ గారు పిలిచి, మీరు ఒకసారి సాయంత్రం పూట చర్చిలో ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి వెళ్తారా అన్నాడు. నా నోరు మంచిది కాదు పాస్ గారు, పొద్దున్న నుంచి ఉడికిపోతుంది లోపల, అసలు ఉండలేకపోతున్నాను. ఆ మాట విన్న దగ్గర నుంచి నాకు అసలు కంపరం ఎత్తిపోతుంది, ఈ ప్లేస్లో కూర్చోవాలనుకుంటే. దేవుడును అనే పదాన్ని బట్టి ఒక్క మనిషి గణపరచలేక మీ తప్పు కూడా ఉండి ఉంటుంది. నువ్వు కూడా కానుకలు తే 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 ఇసుకి చెంపు ఉంటావు. అందుకు ఈరోజు డైలాగ్ బయటపోయింది ఇక్కడ. ఎంతమంది, కనీసం ఒక 10,000 మంది అక్కడ ప్రార్థనకు వచ్చి ఆ పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు అని చెప్పి అంతమంది ఉంటే అంతమంది ముందు మా ఉప్పు పప్పు తింటదంటదా, నాకు మండిపోతుంది. సాయంత్రం ప్రేయర్ పెట్టావా ప్రమాదం అయిపోద్ది బాబాయ్ అని. లేదండి మీరు మాట్లాడాలండి, దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను భాస్కర్, ఇంత దూరం వచ్చారు, ఇంత ఊరు దాటి వచ్చారు, ఒక్క 10 నిమిషాలు సార్ సరే పెట్టయితాను. ఈ మూల స్తంభమే ప్రారంభ ప్రార్థన. అన్నీ అయ్యాయి, లేకపోతే ఇవ్వకపోతే మీరు ఊరుకుంటారా? మీకు ఇవ్వలేదేటి భాస్కర్, మేము పెరగలేదేటి, మీకు చెప్పలేదేటి, మిమ్మల్ని రాలేదేటి, మీరేగా పొడిసేది, గుణపాలు ఎవరి దగ్గర ఉంటాయి? మన దగ్గరే కదా, ఎవడు జోబులో పెట్టేసుకొచ్చారు, నోట్లో పెట్టుకొచ్చేస్తారు. చెప్పాను, వాక్యం చెప్తే చెప్పాను, తల్లి మీరు పోషించినటువంటి సంఘం యొక్క ఉద్దేశం మంచిదే, కానీ దేవుడు ఈ ప్రదేశంలోకి తీసుకొచ్చినప్పుడు ఆయన పిలుపుతో తీసుకొస్తాడు, ఆయన మాట చేత పోషిస్తాడు. ఈరోజు నువ్వు కాకపోతే మరొక కాకి తీసుకొచ్చి రొట్టె మాంసాన్ని అక్కడ పడేసి వెళ్తుంది. అంతేగాని ఆ మాత్రం దానికి మీరు ఇచ్చిన వాటిని బట్టి ఆయన పోషించబడ్డాడు అనే విషయం బహిరంగంగా మాట్లాడడం చాలా నేరం. మీలో ఉన్నటువంటి ఆ వేషధారణ బయటకు తీసేయండి, వేషధారణ తీసేయండి. ఈయనకి తెలివి తక్కువో, నోటి మాంద్యమో, మాట మంచిగా మాట్లాడడం చేత కాకపోవటమో, లేకపోతే ఆ గద్దెంపు ఎక్కువో, లేక ఏదో జరుగుంటుంది. ఆ పదానికి దేవునివి దేవునికి ఇవ్వండి రోజు వాగుతూ ఉంటాడు. మీకు కోపం వచ్చి మాట్లాడుండొచ్చు, కానీ నీవు ఇస్తున్నాము అనే పేరు మీద ప్రతి ఒక్కరిని పోషిస్తున్నాము అనేటువంటి పదంలో ఉండే వేషధారణను తీసేయి. చాలా వేషధారణ ఇది, ఇచ్చినట్టుగా ఉంటాం, బయటికి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎవడు కట్టాడు ఈ చర్చ అంతా అంది ఒక ఆవిడ. నేను నువ్వేనా అన్న, మా సొమ్మే అంది. అంత డైరెక్ట్గా చెప్పింది నోరు ఎత్తకండి పోయి, ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చి ఉంటుంది. నా సొమ్మే. ఆ సిగ్గు ఆ సేవకుడికి లేకపోయి ఉండొచ్చు, కానీ నీలో ఉన్న వేషధారణ చూసిన తర్వాత నీతో 10 నిమిషాలు మాట్లాడితే అది నాకు కూడా అనుకుంటుంది. వేషధారణ ఇవ్వు ఈ చేతి చేతికి, దేవునివి దేవునికి, దేవుని పేరట దేవునికి. అవుట్ ఆఫ్ రిజాయిస్ నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని సంతోషంగా, ఎలాగ మరొక రకంగా, అంతేకాని ఎప్పటికీ కూడా మేమే అనేటువంటి పదాన్ని ఇప్పుడు కూడా మీరు తీసుకురావటానికి, మీ మనసులో నుంచి బయటకు తెచ్చడానికి ఎప్పుడు ప్రయత్నించేయండి. మేము ఇచ్చాము, మేము చూసాము, మేము లాగా వేషధారణ. చాలా ప్రమాదకరమైన మరొక హెచ్చరిక కూడా చెప్తాను, ఏంటనంటే మనం ఇచ్చేది ఎప్పుడు కూడా ఎంత సాధ్యమైనంత వరకు రహస్యంగా చేయండి, ఫలం పోగొట్టుకోకండి. కవర్లో పెట్టి చేతులకు అందించడం, ఎక్కడ వెయ్యాలో తెలియకపోతే నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఎలా నేను ఇది చేయాలి అని. నేను చాలా సందర్భాల్లో నేను చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నా చేతులతో నేను చేయలే, నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన పిల్లల చేత చేయించాను, వాళ్ళకి తెలియాలి అది ఎలా ఇవ్వాలో అని. ఏ రోజు నా చేతులతో నేను పుచ్చుకోలేదు ఎవరిది కూడా. కారణం ఏంటో తెలుసా? రెండోది, అది నేను పుచ్చుకునేటప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుద్దంటే నేను అయ్యగారికి ఇచ్చాను, బాబుకి ఇచ్చాను, అన్నకి ఇచ్చాను అనేటువంటి ఫీలింగ్ మీకు కలుగుద్ది, దేవుడికి ఇచ్చారనే ఫీలింగ్ మీకు కలగదు. అదే మీరు మరో చోట తీసుకెళ్ళి చేస్తారనుకోండి, అప్పుడు మీరు ఎవరికి ఇచ్చినట్టు అర్థమవుద్ది. రీసెంట్గా ప్రభు హృదయం నాలో చెప్తున్నాడు, నువ్వు కానుకలు పెట్టి పెట్టలేదు కానీ బైబిల్ని కానుక పెట్టలేగా మార్చావుగా అంటున్నాడు. తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు అప్పుడు కానుక పెట్టేది? ఇంక ఇది కూడానా సరే తీసుకెళ్ళిపోతానులే ప్రభు బైబిల్ అన్న. ప్రభు అంటున్నాడు వాళ్ళకి ఇచ్చు స్థాయి పెరిగినప్పుడు ఆలోచించట్లేదు, ఇస్తున్న దాని గురించి ఆలోచిస్తున్నారు అంటున్నాడు. దట్స్ ద డిఫరెన్స్. ఇచ్చే స్థాయి పెంచిన దేవుని గురించి నువ్వు ఆలోచిస్తావా, ఇస్తున్న దాని గురించి ఆలోచిస్తావా? మీరు ఇచ్చే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇచ్చుచున్న స్థాయి గురించి కదా దేవునితో మీరు ఆనందించాలి. యు గాట్ ఇట్? నేను ఇంతకుముందు ఇది ఇచ్చేవాడిని, ఇది ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఈ మధ్య నన్ను నేను మోసం చేసుకోవడం మొదలెట్టి దీన్ని ఇలాగ అడ్డంగా మొదలెట్టడం మొదలెట్టాను. మడత మారిస్తే ఇది ఎంతదో తెలీదు, అవతలకి ఇచ్చినప్పుడు ఇది ఎంతో తెలీదు, ఇది ఒక చిన్న చిన్న సైజు మ్యాజిక్ అనమాట. ఇలా ఇవ్వడం మొదలెట్టాను. ఇప్పుడు నేను ఇస్తున్న దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఇదంతా నా దగ్గర ఉండేటప్పుడు ఇచ్చుచున్న దానిని గురించి కాక ఇచ్చుచున్న స్థాయిని గురించి ఆలోచించట్లేదు నేను. అప్పుడు అర్థమైంది, క్షమించు ప్రభువా, నేను ఇచ్చేది కాదు నాకు ఇంపార్టెంట్, ఇవ్వగలిగే స్థాయిని బట్టి నేను ఇంపార్టెంట్. ప్రభువా నేను ఇవ్వగలిగే స్థాయికి నన్ను అభివృద్ధి పరుచున్నందుకు కృతజ్ఞతలని చెప్పడం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నా చేతుల్లో నుంచి విస్తారంగా బయటికి వెళ్ళడం నేర్చుకున్నాను, విస్తారంగా పుచ్చుకోవడం తెలుసుకున్నాను. నాకు అది తెలియనంతసేపు నేను ఇచ్చుచున్న దానే లెక్కేసుకుని, ఎంతది దశమభాగం అంత కాదు కదా, ఎందుకు 100 ఎక్కువైపోయిందే, అలా కాదు అలా కాదు ఇది తీసేద్దాం అది తెచ్చేద్దాం, ఈ ఇసుక తక్కిడి పేడ తక్కిడి వ్యాపారాలు చేస్తాను. వన్స్ ఆ గివింగ్ స్టేజ్ నేను గుర్తు చేసుకునేటప్పుడు ఐ డోంట్ మైండ్ వాట్ ఐఎమ్ గివింగ్, బికాస్ రిసీవింగ్ తెలిసిపోద్ది నీకు, ఇయుడి మీకు అక్కడ అర్థమైపోద్ది. అంతేగాని ఇస్తున్న ద్వారా నేనేదో తెచ్చుకుంటాననే తపన నాకు ఉండదు, నా హృదయానికి ఉండదు ఎప్పుడు. అట్లా మన హృదయం మోసగించుకోకుండా చూసుకోవాలి వేషధారణ. మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా బిజీ అనండి ఒకసారి అందరూ, ఇది ఒక పెద్ద వేషధారణ. ఏంటి చాలా బిజీ? ప్రేయరు బిజీ, పర్సనల్ మెడిటేషను బిజీ, ఫ్యామిలీ బిజీ, చర్చ్ కార్యక్రమాలు బిజీ, ఇంకేం చెప్పినా బిజీయా నువ్వు? ఇంతకీ బిజీయేనా? బిజీయేనా? బిజీలాగా ఉంటాం అంతే, ఇదే వేషధారణ. ఎంతసేపు అక్కడ మీటింగ్కి వెళ్ళాలి, ఇక్కడ మీటింగ్కి రావాలి, అక్కడ చూడాలి, ఇక్కడ చెప్పాలి, అక్కడ వినాలి, ఇక్కడ తిరగాలి. నిజమే చాలా బిజీ, యేసుప్రభు కూడా లేదు అంత బిజీ. మా అమ్మ నన్ను అంటది, అవునరా నువ్వు అక్కడ వేరా సేవ చేస్తున్నావు, యేసుప్రభు కూడా లేదురా బాబు అంత నీది. నాకు మళ్ళీ లోపల పడుతుంది, ఇది ఒక శాస్త్రుల మనసు, ఇది ఒక పరిశీలు మనసు, మాట్లాడేసి వదిలేస్తుంది కానీ నాకు లోపల పట్టేసుకుంటుంది అది. అవును కదా, తీరిక లేనంత పరిగెడుతున్నానా, రెస్ట్లెస్గా పనిచేస్తున్నానా, ఆయన తలవాల్చుకునేటకు నిద్రపోవడానికి స్థలం లేక అమరం మీద తలగడబెట్టుకుని పడుకున్నాను అని ఉంది. అంటే మనం కూడా కొన్నిసార్లు ఆ రెస్ట్లెస్నెస్కి బిజీ 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 బిజీ. మనం మా పాస్ గారు ఒక ఆయన అడిగాను, బ్రదర్ ఒక 5 నిమిషాలు అనా ఇవాళ అవదాన్న, రేపు వస్తావు అసలు అవదన్నా, ఏళ్ళు అవదన్నా, బుధవ అవదన్నా, శుక్రవారం అన్నా, సరే ఇంతకీ చెప్పు ఎప్పుడు ఖాళీగా ఉంటావు అని అంటే అసలు ఖాళీ అడకండి అన్న, ఖాళీగా ఉన్నాడు ఆలివన్న. మీరు కూడా ఫోన్లో ఉంటారు అన్న, మీరేమో ప్రేయర్లో ఉన్నారేమో అని. ఆహా ఇదే 5G ఫోన్ వచ్చిందండి నీకు అప్పే, రింగ్ అవుతున్నాయి అవతలడు కనపడడానికి. ఏ టైంలో చూసినా నేను ప్రార్థనలో ఉంటాను అనుకుంటాడు ఒకడు. నా భక్తి మీకు ఎలా కనపడుతుంది? నా వేషధారణ మీకు భక్తిలా కనపడుతుంది? అన్న మీరు ఏమన్నా బైబిల్ మెడిటేషను మీటింగు అలాగా ఉన్నారేమో, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? ఆహా అంతొద్దు కానీ ఫోన్ చేసావు కదా, ఎత్తాను కదా, విషయం చెప్పు. ప్రతిసారి మనం లోపల విపరీతమైన భక్తి పద్ధతుల్లో మనం ఊహించుకునేటువంటి ఆ రెస్ట్లెస్నెస్ వేషధారణ బయటకు కనబడుతూ ఉంటుంది. అది భయంకరమైన పరిస్థితి ఏంటంటే భక్తి ఉండినట్లుగా మనం చేసేటువంటి పనులు. మత్తయి సువార్త 23:28, Matthew 23:28. ఈ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం.
అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు.
బయటకి ఎలా కనపడతారు వీళ్ళు?
నీతిమంతులుగా
వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ
లోపల వేషధారణతోను.
నిన్ను చూసి నన్ను చూసి మనల్ని చూసి ఎవడైనా వేషధార అంటే ఊరుకుంటారా మీరు? ఊరుకుంటారా? మంగళవారం ప్రార్థనకు వచ్చి మీరు వెళ్తూ ఉండేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని పిలిచి సిస్టర్ సినిమాల నుంచా అని అడగమనండి, నశాలను గండిపోద్ది నీకు. మేము ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు చెప్పండి, అప్పుడు సమాధానం ఎలా చెప్తారు తెలుసా? ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్, ఆలివ్ గ్రీన్ అనే దగ్గర నీకు సినిమాల్లో కనబడుతుందా? లోపల నుంచి తన్నుకుని వచ్చేది పొగరు పవరు. అంటే అలా అంటే నీకు నచ్చదు, నీకు ఎంత అసహ్యంగా ఉంటుంది. అదే పని జాగ్రత్తగా ఉండండి, అదే పని ఆలివ్ గ్రీన్ దగ్గరికి వెళ్ళి ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళి వాక్యం విని వాక్యం వినుకుంటా అనుకుంటాను నిన్ను. ఇదేనేటే మీ ఆలివ్ గ్రీన్ నన్ను చెప్పాడు అని అడగండి ఎవడన్నా, వాళ్ళు చేసినప్పుడు కొన్ని పనులు చేస్తారు కదా. ఇదేనేట్రా మీ అన్న చెప్తాడు అని అడగండి, అప్పుడేమంటారు మీరు? మధ్యలో ఆడేవాడు ఇందాకెవరు, ఇప్పుడు ఆడేందుకు మధ్యలో ఏంటి కారణం? భక్తి బయటికి ఎలా కనపడాలనుకుంటుంది? నీతిమంతులుగా ముసుగు తీరు గంటసేపును, చాలా జాగ్రత్తగా బిగిచి అమ్మనాయన భక్తి. సోమవారం శనివారం వారు చూడాలి భక్తి, ఆదివారం ఏముంది అందరూ ముసుగేస్తారు. పరిశుద్ధినం అండి, మళ్ళీ ఇదో పేరు పునరుద్ధరణ దినము పరిశుద్ధినం. నీ క్రియలు నువ్వు చేస్తున్నటువంటి పని బయటకు కనపడుతున్నంత ట్రాన్స్పరెంట్గా అంత ఓపెన్గా నీ హార్ట్ లోపల వేషధారణ లేకుండా ఉన్నామా? చాలా భయంకరమైన విషయం. అంటే భక్తి యొక్క పరిస్థితుల్లో మనం వాడే విషయాలన్నీ కూడా రకరకాల పరిస్థితుల్లో ఉండిపోయి ప్రభు ఎదుట దోషులమవుతున్నాం. ఈ విషయాల్లో నీ హృదయం ఎక్కడైనా సరే ఆ బిజీని బట్టి, బయటకు కనపరుచుకుంటున్న క్రియలను బట్టి, బయట తిరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు చూస్తున్నట్లయితే చాలా ప్రమాదంగా ఉంచు. మొన్న పిల్లడు రోజు వెళ్తున్నప్పుడప్పుడు బస్ స్టాప్లో కనపడతా ఉండేవాడు మేము వెళ్ళే ప్రేయర్ టైంకి. ఏ రోజైనా ప్రభు నీ చిత్తం అయితే ఈయన్ని నా కారులో తీసుకెళ్తే ఈయన కాస్త ఇంటర్వ్యూ చేయడానికి చెయ్యి, నాకు సహాయం చేయని అడుగుతూ ఉండేవాడిని. అప్పుడు కారు లేదు నాకు, నేనే తిరుగుతూ ఉన్నాడు. కానీ రెగ్యులర్గా వాడి చేతిలో బైబిల్ చూసి నాకు మన తెగాసి పుట్టేది, ఇలాంటి వాడు పిల్లవాడు నిజంగా మా చర్చిలో ఒకడు ఉంటేనా అనిపించేది. కారు ఇందాక ఒక రోజు ఆపాను, వెదరాను అంటే సార్ చెప్పండి అన్నాడు. మీరు ప్రేయర్కి ఏమైనా వెళ్తున్నారంట సార్? అవును సార్ అన్నాడు. రండి నేను డ్రాప్ చేస్తాను, నేను ఖాళీగానే ఉన్నాను, అటువైపు వెళ్తున్నాను అని అది డోర్ ఎక్కాడు. దేవానికి స్తోత్రం ప్రభువా, అడిగిన వెంటనే నువ్వు సహాయం పంపించావు, మరి ఈరోజు ఏసీ కార్ ఇచ్చావు, నీకు స్తోత్రం, రేపు ఏమిస్తావా అన్నాడు. సరే ఆడి విశ్వాసం కృతజ్ఞత దేవునికి చెప్పుకుంటున్నాడు, మనం ఏమంటానని మాట్లాడుతూ అని అడిగాడు. తమ్ముడు నీ రక్షణ మూలమేంటి? నేను డ్రైవర్ని కారుకి, యేసు ప్రభు నీ మధ్య మా ఓనర్ గారిది పాస్టర్ గారు, నాకు కొంచెం నీ యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్ప. మేము క్రైస్తవ కుటుంబం అండి, ఇంకా అంతకంటే ప్రత్యేకించి ఏం లేదు అన్నాడు. క్రైస్తవ కుటుంబమా? అందరూనా? మా తాతల కాడి నుంచి మేము క్రైస్తవులమేనండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మావి 6 బ్రాంచ్లు ఉన్నాయండి, 6 బ్రాంచ్లు నేను చూసుకుని సాయంత్రానికి వచ్చేస్తానండి అన్నాడు. అదేంటి, ఎప్పుడు మీరు బైబిల్ పట్టుకుని ఉంటారు భయ్యా, ఎప్పుడు మీరు ఏదైనా మాట అది చెప్తారా అని సార్ అంటే, సార్ 6 బ్రాంచ్లు డైలీ తిరగాలంటే ఎంత టైం మెయింటైన్ చేయాలి చెప్పండి. అందుకని ఇక్కడ 20 నిమిషాలు, అక్కడ 20 నిమిషాలు, అక్కడ 20, అలా అలా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాను సార్. కలెక్షన్కి వెళ్తున్నావా? 6 బ్రాంచ్లు కలెక్షన్కి వెళ్తున్నావా అన్నాడు సార్. అంటే మీరు ఏమైనా అనుకోండి సార్, మీరు కలెక్షన్ అంటారు, మేము ప్రార్థన అంటాం అన్నాడు. కానీ నిజంగా ఏదైనా యేసు ప్రభు గురించి నాకు ఒక మాట చెప్పాయన్నా, ఏదైనా చెప్పు, నేను వింటాను. ఎందుకంటే మా ఓనర్ గారు ఒకలాగా ఉంటాడు, నేను ఒకలాగా ఉంటాను. నేను ఎప్పుడు మా ఓనర్ చూసి యేసు ప్రభు నమ్మాలనుకోలే. కొంచెం చెప్పారు, ఆడికి ఎంత నమ్మకం పుట్టిద్దామని అబద్ధాలు ఆడుతున్నాను. ఆడు ఒక్క మాట చెప్పలేదండి కుర్రాడు. యేసు ప్రభు గురించి కనీసం ఒక పాస్టర్ కుటుంబంలో ఇప్పటికైనా అర్థమైంది, 6 బ్రాంచ్లు ఉన్నాయంటాడు ఎవడు? పాస్టర్ సీనియర్ కొడుకు. ఆడు ఒక్క మాటైనా చెప్తాడేమో అని ఎంత ఆశపడ్డానంటే, కారు అప్పటికి 50లోంచి 20లోకి తీసుకొచ్చి స్లోగా తోలుతున్నాను. ఇంకసేపు ఉంటాడులే, సుఖపడతాడు చెప్తాడని అస్సలు నోరు మెప్పలేదు. ఆఖరికా నన్ను అడుగువాడి గురించి ఎవడైనా యేసు ప్రభు గురించి అడిగితే సాత్వికమైన మనసుతో వాక్యం చెప్పమని చెప్తుంది కదా, నువ్వు 2 మాటలు నాకు చెప్పమంటే చెప్పలేకపోతున్నావు, 6 బ్రాంచ్లు తిరుగుతున్నావు, ఏం చెప్తావు నువ్వు అన్నాను. అని అంటే, సార్ పాట 5 నిమిషాలు, ఆరాధన 10 నిమిషాలు, ఇప్పుడు ఇంక వదిలేరా నాయన, నువ్వు గుండు పరిగిపోతున్నావు నాకు. ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి, 5 నిమిషాల కన్నా ఎక్కువ వాక్యం చెప్పడం, మొత్తం కలిపి మసాలాలో సాక్ష్యాలు చెప్పడం, కానుకలు ఇవ్వడం, వాళ్ళకి వీళ్ళకి మాట్లాడడం అయిపోయింది, అయిపోయింది, ఆరాధన అయిపోయింది అంతే. ఏమండి, నేను తనకు అన్నాను, బాబు వారం రోజుల్లో ఒకరోజు నీ దగ్గరికి వస్తారు సంఘం, ఆ ఒక్కరోజు తనతో నువ్వు మాట్లాడిన ఒక గడియ లేక అరగంట 6 రోజులు వాడిని నడిపించేదిగా మారాలి, 6 రోజులు వాడు లోకంలో పాపం చేయకుండా నిలబడాలి, 6 రోజులు తప్పు చేసినప్పుడు ఆ వాక్యము వాడి చెవుల్లో గింగురం అనిపించాల, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాను, వాక్యపు హెచ్చరిక నాకుంది అనేటువంటి విశ్వాసం రావాలి. మరి అది రాకపోతే వాళ్ళు ఎలాగయ్యా యేసు ప్రభులో బలపడతారు అని అడిగితే వాడి దగ్గర సమాధానం లేదు. వాడి హృదయము ఆల్రెడీ మోసం చేసుకుని బిజీగా తిరుగుతున్నాడు, బిజీగా తిరుగుతున్నాడు. టప్పటప్ప బైబిల్ తీసి ఇంత పాంప్లెట్లు కట్టించాడు. ఏంటి తెలుసా, ఇవన్నీ మేము చేసే మీటింగ్లు చూడండి అన్నాడు. ఇదొక వేషధారణ, ఈడికి సాక్ష్యం లేదు కానీ విపరీతమైన మీటింగ్లకు వెళ్ళిపోతాడు, విపరీతమైన మీటింగ్లు చెప్పేస్తారు. ఎప్పుడు చూసినా మీటింగ్లు మీటింగ్లు మీటింగ్లు. చాలామంది పరిచయాల వేషధారణ బయటకు ఎలా ఉంటుందో తెలుసా, ఒకవేళ వాక్యం చెప్తున్నాను, నేను నాతో ఉన్న నువ్వు నువ్వు వెళుతున్న సంఘంలో కూడా విపరీతమైన కార్యక్రమాలు సంఘానికి పెట్టి సంఘము క్రీస్తుతో కలవకుండా, సంఘము వాక్యముతో పొడవబడకుండా, సంఘము ఆత్మచేత బలపరచబడకుండా, సంఘము క్రీస్తు యొక్క రక్త మాంసాలు రక రొట్టె ద్రాక్షరసం చేత బలపరచబడకుండా, క్రీస్తు యొక్క వాక్యపు హెచ్చరిక చేత నింపబడకుండా వాళ్ళు ఇతర కార్యక్రమాలలో సంఘాన్ని నడిపించినట్లయితే నీ ఒక పెద్ద వేషధారివి, నీ వలన సంఘం పాడైపోతుంది, క్రీస్తు శరీరాన్ని గాయపరుస్తున్నావు. ఇక్కడ మీటింగు, అక్కడ మీటింగు, ఆ మీటింగు, ఈ మీటింగు, ఏ మీటింగ్ అయినా సరే జాగ్రత్త. సంఘము నీకు ఇవ్వబడింది క్రీస్తు శరీరం, నీవు ఎంతో మర్యాదగా దాన్ని బలపరచాలి. వేషధారణ కార్యక్రమాలను పెట్టుకుని అవి విపరీతమైన కార్యక్రమాలని చెప్పి ఇక్కడ దానికి మేపక ఎక్కడో దానికి పరుగులు పెడతాం, అన్యాయం. చేయటానికి వీల్లేదు. సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నీవు ఆ ప్రదేశంలో వెళ్ళటానికి దేవుడి యొక్క నడిపింపును బట్టి వెళ్ళడం అది తప్పు కాదు. కానీ కార్యక్రమాలే కార్యక్రమాలు, కొన్ని చర్చిలో చూడండి విపరీతమైన కార్యక్రమాలు. ఈరోజు ఆ 10 మంది పాస్టర్లు వస్తారంట ఇక్కడికి, వీళ్ళ గొడ్లు పెడతారంట. ఇంకో రోజు ఇదేదో అనాథల కార్యక్రమం అంట, ఇంకో రోజు ఆ కార్యక్రమం. ఎందుకంటే సంఘం అంతా దేనికి అంటే నీ ఇంట్లో పని చేయడానికి తయారవుతారు, ప్రభు కొరకు బతకరు. వేషధారణ, బయటికి నీతిమంతుల్లాగా ఈ 3 పీసులు సీ సూట్లు వేసుకుని ఈ సగం సగం 6 కోట్లు వేసుకుని ఎక్కడ చూసినా ఏంట్రా అంటే ఓ పోజులు మీటింగ్లు. వేషధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్క్స్ వార్త 12:15 చెప్తుంది. మార్కు సువార్త 12:15 అసలు ఎంత గొప్ప తెలుసు తెలుసండి, ఇద్దామా ఇవ్వకూడదా అని ఆయన అడిగారు. ఆయన వారి
వేషధారణను ఎరిగి,
అంటే అసలు ఆలోచించండి ఏం జరుగుంటుంది అక్కడ. కైజరికి పన్ను మొహమాటం గురించి మాట్లాడుతూ పన్ను గురించి మాట్లాడుతున్నట్టు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇద్దామా ఇవ్వకుందామా అని అడిగారు. అసలు దేవుడు ఏం చేస్తే యేసే ఏమంటున్నాడు వాళ్ళ యొక్క, మార్క్స్ వార్త 12:15
ఆయన వారి వేషధారణను ఎరిగి,
అమ్మ ఏంటి ఉంటుందిరా వేషధారణ అక్కడ, ఇంకొంచెం ఆలోచించండి. వాళ్ళు అడిగేది ఎవరిని అడిగి యేసు ప్రభుత్వం మాట్లాడుతున్నారు, ఇద్దుమా ఇవ్వ మానేద్దామా అని అడుగుతున్నారు. అంటే టాస్, ఆయన నోట్లోంచి ఏమొస్తుంది అనుకుంటారు. వాళ్ళు వేషధారణ ఎరిగారు అంటున్నాడుగా. అంటే బయట ఇచ్చేస్తారు, లోపలేమో ఇవ్వకూడదని ఉంటుందంట. ఇంకా వేషధారణ అంటే ఇప్పుడు ఈ వేషధారణ కొత్తగా ఉంటుంది చూసుకోండి. ఇచ్చే వాళ్ళలాగా ఉంటారు, కానీ బేసిక్గా అయితే వాళ్ళకి ఇవ్వాలని ఉండదు. ఇది ఇంకోటి అండి, మీ చెప్పిందని రివర్స్. ఇంకా అసలు వాళ్ళు వేషధారణ ఎరిగాను అన్నాడంటే ఏదో ఉంది అక్కడ, అది ఆలోచించండి. మేము కూడా ఇస్తాము, ఓకే మేము కూడా ఇవ్వాలి, ఇవ్వాలా యేసుప్రభు వారు గుర్తించబడ, యేసుప్రభు చేత గుర్తించబడ. ఇది కైజర్వి, కైజర్వి కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకుందమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, ఈ పదం రాగానే ఆయన ఏమి ఎదుగుతున్నాడు ఆలలో, ఇచ్చే మనస ఇవ్వని మనస చూడలే. ఇంకా వేషం ఏంటి చెప్పండి, ఉంచండి 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 సార్ ఉంచండి ఉంచండి పర్లేదు ఉంచండి పర్లేదు ఉంచండి లోపల ఏదో ఉంది, బయటికి ఏదోలాగా అవుతుంది. వేషధారణ నిజానికి వాళ్ళని మనం డిసైడ్ చేయలేం, కానీ ఎందుకన్నారని వేషధారణ మాత్రం డిసైడ్ చేయగలం. ఆ వేషధారణ ఎలాగుంటుంది తెలుసా, ఒకవేళ యేసు కైసరు ఇవ్వక్కర్లేదు అన్నాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అప్పుడు ఉంచేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఎందుకు నువ్వు కట్టలేదంటే ఆడు కట్టద్దు అన్నాడని చెప్పేస్తారు. ఎవరి మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అన్యాయం అంతా, విప్లవం ఆల్రెడీ యేసుప్రభు వెనకాల ఒక టీం తయారైపోతుంది. జనాలు తండొప్పు తండాలుగా వెళ్ళిపోతున్నారు. అమ్మా నాయన, ఈడు ఆల్రెడీ నేనే రాజుని, నేనే దేవుణ్ణి, నేను క్షమించే అధికారం, ఇలాంటివన్నీ మొత్తం మాత్రం మీద వేసేస్తారు. ఏ రోజైనా ఒక పని చేయటానికి నువ్వు ఎవరినైనా కారణంగా చూపించడానికి ప్రయత్నం చేస్తే అది వేషధారణ. నువ్వు చేయాలనుకున్నావు చెయ్యి, వాళ్ళు చేస్తే చేస్తారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళు చూస్తే మనం వాళ్ళను బట్టి నోనో వాట్ యు వాంట్ యు డూ ఇట్ అంతే. వేషధారణ ఎంత ప్రమాదకరమైందంటే మనం కూడా ప్రేరేపించబడేటువంటి పని చేయటానికి వీల్లేదు. ఎవరో ప్రేరేపించబడితే మనం అలా చేయాలని అనుకోవటం అనేది తప్పు. నీ హృదయంలో నుంచి నిశ్చయించుకున్న దానికి నువ్వు బయటకు వేరేగా చేస్తున్నావు, అది వేషధారణ. వాళ్ళు యేసు ప్రభువు మీద కారణాలు చెప్పేస్తారు మొదటిది. రెండవది, వాళ్ళకి ఆల్రెడీ ఏంటనంటే ఎగ్గొట్టేద్దామని ఉంది, దానికి కావాల్సిన గ్రాంటెడ్ పర్మిషన్ కావాలి, ఎవడు దొరుకుతాడా అని చూస్తారు. చర్చికి వెళ్ళాలి, పాస్టర్ గారు 2 రోజు కూడా పెట్టారు రమ్మన్నారు, బుధవారం కూడా మధ్యాహ్నం 1 గంటన్నర నుంచి ప్రేయర్ ఉంది రమ్మన్నారు అని, ముందు మనం పక్కలు చూసి నువ్వు వస్తావా అని అడుగుతాం. నువ్వు వస్తావా, మీరు వెళ్తారా ఏంటి నీ బాధ ఏంటి నువ్వు పడచ్చు కదా ఆలదండి ఎందుకంటే వాళ్ళు రాలేదనుకో అమ్మయ్య నాకు కూడా అవదు అప్పుడు అవతరంలో అనుకుంటారు అమ్మయ్య దీనికి అవదా అయితే నేను కూడా మానేచ్చు ఏమన్నా అయితే ఇద్దరం కదా ఏమైనా పోతే పని ఒకళ్ళు వస్తే ఏమైనా లాభం వస్తే మనం చెప్పాను 25వ తారీఖు అంటే 25వ తారీఖు రావాలి ఒక్కరోజు నువ్వు అవతలకు వస్తే ఇవ్వను నీ ఇష్టం అని చెప్పాను చర్చికి హెడ్ నేనే నాది డెసిషన్ ఫైనల్ మొత్తం తీసుకొచ్చాం అక్కడ పెట్టాం 25వ తారీఖు రాలేదు ఒక ఆవిడ రావలేదు తీసుకోవాల్సిన వాడు రాలేదు 26వ తారీఖు పొద్దున్న పావుతక్కు 3 వచ్చి చచ్చి దగ్గర కూర్చుంది ఎర్లీ మార్నింగ్ మంచులో దుప్పటి కప్పుకొని దొంగోడు ఎవడో కూర్చున్నట్టు అనిపిస్తుంది కెమెరాలో ఈడేటరే తెల్లవారుజామునే నేను ప్రేయర్కి వెళ్ళేసి చూసినాడు కెమెరాలో డిఫరెంట్ కనపడుతుంది అమ్మ నేను ఎవడో మాటేసాడని నేను తెల్లవారు లైట్లు వేసుకుని ముసుగేసుకుని ఆడి దగ్గరికి వెళ్ళి బొచ్చు తీస్తే అన్నా ఒకసారి నాకు పై ప్రాణాలు పైన పోయినాయి ఎవరో బాబు ఏయ్ ఎవరు నువ్వు అని అంటే నిన్న రాలేదు బాబు అందుకే నీ పూట పొద్దున్న వచ్చాను నిన్న రాకపోతే ఇవాళ వస్తే ఎవడిస్తాడని నేను ఇవ్వనన్నాను కదా అని సరే అంటే పొద్దున్న మాట్లాడుకుందిలే బాబు వెళ్ళి పడుకో అంది సరే వెళ్ళి పడుకున్నాను నువ్వు రా లోపల రా ఆ మంచులో చూస్తే ఎవడని కొట్టిన కొడతారు తల మీద ఇక్కడ లోపల పడుకో అని చెప్పేసి నేను వెళ్ళి పడుకున్నాను పొద్దున్నే లేచి వచ్చేసింది చెప్తుంది నిన్న నేను రాలేదు నాది నాకు ఇచ్చే అంది నేను ఇవ్వనన్నాను ఎందుకు ఇవ్వనన్నాను నేను ఆల్రెడీ ఇవ్వనని చెప్పాను నా మాట మీద నేను నిలబడాలని వద్దు ఎవరు లేరు చూడదు ఇజ్జిద్దు అంటాను ఎవడో లేకపోయినా నా మాట మీద నేను ఉండాలి కదా నేను ఇవ్వను ఎలుపు అని అంటే అద్దే అంతసేపు బతి నడుచుకుంటావు అంటుంది అది దాని సోము నేను నా దగ్గర పెట్టుకున్నా ఎలానా ఇంక మాట అడిగేలాను 3 గంటలకు వచ్చినందుకైనా కనికరం లేదా అంటుంది నువ్వు వచ్చావు నేను రమ్మన్నానా నేను నిన్న రమ్మన్నాను టైం అయిపోయింది ఎక్స్పైరీ అయిపోయింది వెళ్ళిపో అవదావు నేను ఇవ్వను మళ్ళీ వచ్చానేలా అలా కాదు బాబు అలా కాదు బాబు ఇలా కాదు బాబు అయ్యో బాబోయ్ లోకసోత్ 18 కనపడిపోయింది అన్యాయస్తురాల న్యాయాధిపతిని ముసలిది ఏం చేసింది పీకిసిందండి నన్ను ఇంకా ఆఖరికి చర్చిలో చూస్తున్న పిల్లలందరూ అప్పుడప్పుడు లేచినోడల్లా చీపులు పట్టుకున్న అటు ఇటు తుడుతున్నాడల్లా అన్న ఏటి ఎంత కఠినం అయిపోయాడు అనుకుంటున్నారు నేను మాట మీద నిలబడుతున్నాననే విషయం నాకు అర్థం కావట్లేదు మొత్తానికి మనకు అసలు పిచ్చమండి నేను కనికరం అంతా 25వ తారీఖు రాత్రి 12 గంటలకు వచ్చి ఇస్తాను నేను దాటిపోయింది కాబట్టి నీకు ఇవ్వను వెళ్ళిపోను చూసింది ప్రేరుకున్నాక అడుగుతాను అయితే అంది నువ్వు ఆదివారం ప్రేయర్ నువ్వు ఆదివారం సోమవారం వారం అంతా ఇక్కడ ఉన్నాను నేను ఇవ్వనమ్మా వెళ్ళిపోవాలి అలా కాదు బాబు సరే ఒక మాట చెప్పు నిన్న నువ్వు ఎందుకు రాలేదు సరిగ్గా కారణం చెప్పు సరైన కారణం అయితే నీకు ఇచ్చేస్తాను నీది మొత్తం నీకు ఇచ్చేస్తాను నేను బాధపెట్టను అన్నాడు మా బొట్టికి బొట్టు అంటే కూతురు మా బొట్టికి అంటుంది నీ కారణాలు నువ్వు నీకు ఎంత ఇంపార్టెంటు నా పని నాకు అంత ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు బతికున్నావు బతికి బాగుంటే వచ్చే సంవత్సరం చూద్దాం వెళ్ళిపోను ఇవ్వలేదు చాలా కఠినంగా ఉన్నాను ప్రభుత్వం చెప్పాను ప్రభు ఈ హృదయం నేను కఠినపరచుకోవటం ముఖ్య ఉద్దేశం కాదు ఈ మనుషులు ప్రతిసారి వాళ్ళకు కావాల్సిన విషయాల్లో దేనిని వదలరు నీ దగ్గరికి వచ్చేటోడికి నిన్ను వదలరు నేను చేయలేను ఈ అమ్మాయికి ఇవ్వకపోవడం ఎంత మంచిదైందో తెలుసా ప్రియులారా ఆమె వెళ్ళి ఊరందరికీ చెప్పింది ఇవ్వలేదు అస్సలు ఇలాగన్నాడు అలాగన్నాడు అలాగన్నాడు ఇలాగన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళింది వాళ్ళందరూ చెప్పారు ఆ బాబు కాబట్టి నిన్ను తట్టుకున్నాడే ఇంకొకడు అనేది నువ్వు మడతెట్టి ఉండేదాన్ని ఈ పాటికి ఎలా ఆయన ఇవ్వడంతే అన్నాడు ఆ తర్వాత 1 సంవత్సరానికి వచ్చింది వచ్చి 25వ తారీఖు అంటే 25వ తారీఖు వచ్చి కూర్చుంది ఏ ఎప్పుడు వచ్చావు మీ బొట్టు దగ్గరికి వెళ్ళలేదే అన్నాను చూడండి బుద్ధి వచ్చింది బాబు వేషధారణ ఏంటంటే నిన్ను బతిమాలి నీకు ప్రేమ చూపించి నిన్ను బామాలి నిన్ను మాట్లాడి నీకు ఇంకేదో చేసి వాళ్ళకి కావాల్సినట్టు జరిగించుకునే పద్ధతి వేచుతారు స్ట్రిక్ట్గా నిన్ను ఉండనివ్వరే మీలో చాలామంది కనికరం కలిగిన 2వ ఆత్మ బయటకు వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడు ఇలాంటప్పుడు బట్ ఒక మాట అంటే మాట మీద నువ్వు నిలబడతావు అనే విషయం ఎప్పుడు తెలుసుద్ది కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిన సంబంధం బీ స్టాండ్ స్టిల్ కదలొద్దు అసలు నిలబడు ఊరక స్థిరంగా ఉండు అప్పుడు నువ్వు ఎలాంటి వాడువో నీ గురించి ఒక అభిప్రాయానికి వాళ్ళు వస్తారు అంతేగాని కనికరపడటం దాన్ని చూపించి దాన్ని ప్రేమని ముసుగు కప్పి వేషము ధరించి చేసేటువంటి పనులు ఇలాంటి పనులు మనలో చాలామంది మీ చెప్తాడు నన్ను కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు సర్లేమ్మా వస్తానులే అని అంటే అన్ని రానంటాడు కానీ అన్నీ వస్తాడు ముందలాగే అంటాడు అంతే నీ వేషాన్ని మారుస్తావని నేను వస్తాను నీలో ఉన్న వేషధరణ బతుకు కనీసం వచ్చిందని బట్టి అయినా నీ గురించి సమర్పించుకుని తగ్గించుకుని వదులుకుని విడుచుకుని నీ దగ్గరికి వచ్చినందుకైనా నీ బ్రతుకులో ఒక మార్పు వస్తుందని ఆశతో వస్తాను. అంతేగాని రానని నీ దగ్గరికి వస్తుంటే నీ పరిశుద్ధతో లేకపోతే నీ గొప్ప నీ ప్రార్థన అనుకునేవు గనక కాదు. వేషధారణ దాటుకోకపోతే చాలా ప్రమాదం ప్రియులారా. గలతీ పత్రిక 2:13 ఎంత వేషధారణ గురించో చూడండి. ఇది
తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకుని.
ఏంటి యూదులు కూడా ఏం వేసుకుంటారు? క్రైస్తవులు కూడా అప్పుడప్పుడు ఏం వేసుకుంటారు? మాయవేషం కాదు, క్రైస్తవ వేషం వేసుకుని అని చదివేయాలి. ఏం వేషం అది? వేషం వేసుకుని
గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను.
భక్తి ఎంత మోసపోద్దంటే, మొన్న పాస్ గారు చెప్తున్నారు, పాస్ గారు మీరు ఈ మధ్య సభలకు వెళ్తున్నారట కదా అన్నాడు. పదం మార్చాను, అది ఏదో పదం మారిపోయింది, సభలు మనకది సీన్ లేదురా బాబు. సరే చెప్పాను అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నా సభకి సుమారు 40-50 వరకు అటెండ్ అవుతారు అన్నాడు. క్రైస్తవులేనా అని అడిగాను. క్రిస్టియన్సేనండి అన్నాడు. మరి సువార్త ఎవడ చెప్తున్నావు నువ్వు? సువార్త స్వస్థ సభలు అన్నిట్టు క్రైస్తవుల సువార్త ఏంటి అని అడిగితే, అంటే వాళ్ళు కూడా వస్తారని. అదే వద్దు, నీ లెక్క ప్రకారం వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే. ఎందుకు? ముందే పాస్టర్లందరినీ పిలిచి www www అంటారంట. ముందు పిలిచి అదేంటో మీకు వద్దులే, పాస్టర్లకు చెప్పుకుంటాం. మీకెందుకు? వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు జనాలందరినీ పోసుకొస్తారా లేదా తోలుకొస్తారా? లేదా అదే ఎత్తుకొస్తారనుకోండి, తోలుకొస్తారు, తీసుకొస్తారు. హిందువులు ఎంతమంది వస్తారు? వస్తారా హిందువులు? నేను అడిగాను, ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే దయచేసి ఒక ప్రకటన ఈసారి చేయండి. ఏంటంటే మీ దగ్గరికి తోలుకొచ్చిన ఆటో డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లని పిలిచి మీ పాస్టర్ ఎవడో స్టేజ్ మీద ఉన్నాడు కిందకి దిగి వాళ్ళందరికీ భోజనం ఒక చోట పెట్టి మీరు వెళ్ళి వాళ్ళతో 1 గడపండి, వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళని ఎవ్వడు పట్టించుకోడు, వచ్చిన జనంతోనే మీకు సంబంధం. ఆ ఫోటోలు, గోళ, గందరగోళం, నూనెలు అమ్ముకోవడం, కచ్చీలు అమ్ముకోవడం, ఇంకేదో చేసుకోవడం, వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళు అన్యులు, వాళ్ళు యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఉండరు, 90% ఉండరు. వాళ్ళకి ఏదో డబ్బులు ఎక్కువ వస్తాయంటే వెనకాల తిరుగుతారు. వాళ్ళకి చెప్పు సువార్త. ఆ మాట నేను చెప్తున్న పెద్ద పాస్టర్కి ఎక్కలేదు కానీ పక్కన ఉన్న పాస్టర్కి ఎక్కింది. ఈ సువార్త సభ అంతా జరిగిపోయింది ఈయన ఆటో డ్రైవర్లు, ఆ వ్యాన్ డ్రైవర్లు, ఆ జీప్ డ్రైవర్లు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఒక పక్కన భోజనం పెట్టి వాళ్ళకి సువార్త చెప్పాడని. ఒక డ్రైవరు యేసుప్రభు నమ్ముకుని నా చర్చకొచ్చాడు. వచ్చి అంటున్నాడు, అన్న ఆ రోజు మీటింగ్లో ఆ పెద్దయ్య గారు కిందకి దిగి మాతో భోజనం చేసి మాకు దేవుని గురించి చెప్పాక నేను యేసుప్రభు నమ్ముకున్నానన్న. జనాలందరినీ తీసుకుని వెళ్తే డబ్బుల కోసం వెళ్ళాను కానీ నాకు అక్కడ దేవుడు దొరికాడన్న, కాబట్టి నేను ఇంక ఇక్కడికి చర్చకు వస్తున్నాను రెగ్యులర్గా అన్నాడు. సువార్త ఆడికొక్కడికే జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ ఏం చేశాడు చెప్పండి? సభ, వేషధారణ సభ. మనం కూడా పరిసయ్యులు వేషం. వాళ్ళందరూ ఎలా చూస్తున్నాడు, బర్నబా మోసపోయాడంటే ఏంటి? అందరూ క్రైస్తవులు అనుకున్నారు. మీటింగ్లకి ఎక్కువ మంది వస్తుంటే ఏమనుకుంటాం మనం? అయ్యబాబోయ్ అనుకుంటాం. విపరీతమైన వేషధారణ మీటింగ్లు, విపరీతమైన వేషధారణ కలిగిన సభల్లో జనములు మనమే, ఆ వేషాలు మనమే. మనల్ని చూసేవాళ్ళు మోసపోతున్నారు. మన ప్రజెన్స్, మన అటెండెన్స్ వాళ్ళని బహుభయంకరమైన పాపంలోకి తీసుకెళ్ళిపోతా ఉంది. వెళ్ళొద్దని నేను చెప్పట్లా, వెళుతున్న నీ జీవితానికి అది నిజమైన మేలుకొలుప కాదా చూసుకో. అందులో ఆఖరి రోజుల్లో మీరు ప్రతి ప్రదేశంకి వెళ్ళడానికి మీకు అవకాశం లేదు. యూ షుడ్ బి వెల్ అవేర్, చాలా జాగ్రత్తగా దాని గురించినటువంటి విషయాలు తెలుసుకోకుండా నువ్వు వెళ్ళావా, నీ విశ్వాస ప్రశ్నలు అయిపోతావు. అది జనమును బట్టి కావచ్చు, సేవకుని బట్టి కావచ్చు. అక్కడికి వెళుతుండేటప్పుడు నువ్వు పూర్తిగా దేవుని సన్నిధిలో మీరు ఆనుకొని దేవునిని అడిగి ఆ ప్రదేశానికి నేను వెళ్ళనా వద్దా, ఆ ప్రదేశానికి వెళితే నా ఆత్మ క్షేమాభివృద్ధి కలుగుద్దా లేదా, నేను పొడవబడతానా లేదా అనేది తెలుసుకుని మీరు అక్కడికి వెళ్ళండి. అంతేగాని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఇది వస్తుందని, అక్కడికి వెళ్ళి అది కొనుక్కుందామని తిందామని, ఇప్పుడు తీర్థాలు జరుగుతాయి, ఆ తీర్థానికి ఈ తీర్థానికి తేడాలు ఉండవు. పెద్ద పండుగ తర్వాత వచ్చేటువంటి పరసలకి, తీర్థాలకి, క్రైస్తవ మీటింగులకి సమానంగా నడుస్తున్నాయి. దయచేసి ఆయా ప్రదేశాలలోకి వెళుతునేటప్పుడు అక్కడ నిలబడుతున్న వ్యక్తులను చూడకండి. ఆయన అంటున్నాడు, అంటే పబ్లిసిటీ ఎంత ఎంత పిచ్చగా ఉంటుందంటే, మా దగ్గర నేను ఆ డ్రైవర్తో మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎవరో చాలా పెద్ద ఆయన అట కదండి, ఊరంతా పోస్టర్లు వేశారన్నాడు. చిరంజీవి సినిమాకి పోస్టర్లు ఉంటాయి, నిన్న మొన్న వచ్చిన లీడరు ఆ చిరంజీవి ఫ్యామిలీలో ఇంకోటి ఎవడో చిన్నోడు వచ్చాడంట, ఆడికి పోస్టర్లు ఉంటాయి, ఇప్పుడు నాకు పోస్టర్లు ఎత్తున్నారు. పోస్టర్లు బట్టి పెద్దోడు కదరా, ఆ పబ్లిసిటీని బట్టి పెద్దోళ్ళు అనుకోకండిరా. ఎక్కడో విశాఖపట్నంలో మీటింగ్ అయితే మా పార్వతీపురంలో రైల్వే స్టేషన్లో కూడా మీటింగ్లు పోస్టర్లు అంటించారు. దాన్ని బట్టి మీరు ఆలోచించకండి. ఆ ప్రదేశంలో జరగబోతున్న కార్యాల గురించి నీవు దేవుని సన్నిధిలో సహాయం అడుగు. ప్రభువా, నా సంఘంలో దొరకనిది, నా సేవకుని దగ్గర దొరకనిది, నా దేవుని వాక్యంలో నుంచి నాకు నేను పొందుకోలేనిది అక్కడ ఉంది అని నువ్వు చెప్తే ప్రభు నన్ను తీసుకెళ్ళని చెప్పండి. అక్కడ దొరుకుతుంది అనుకుంటే అప్పుడు వెళ్ళమని తీసుకెళ్ళమని అడగండి ప్రభుని. అంతేగాని నీ ఇంటి దగ్గరే నీ వాక్యముతోనే నీ సేవకుడితోనే నీ సంఘంలోనే అన్నీ జరుగుతుంటే ఇంకా ఏదో ఉందనుకుని నువ్వు వెళ్ళడం మూర్ఖత్వం కదా, మోసం కూడా. కాబట్టి వేషధారణ అనేటువంటి మోసం అందరూ కలిపి క్రైస్తవ వేషాన్ని ధరించుకున్నారు. బర్నబా మోసపోయాడు, ఒక పాస్టర్ మోసపోయాడు. నేటికి ఈ మోసం బర్నబాతో పక్కన అందరూ జరుగుతున్నాయి, మోసపోతున్నాం. దయచేసి మీరు అలాంటి వేషధారణతో మోసమైనటువంటి పనులు చేయటానికి ప్రయత్నం చేయకండి. ప్రతి సందర్భంలో కూడా నిజానికి మీలో వేషధారణ లేకుండా జీవించే జీవితం ఏంటో తెలుసా? ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉండండి. చెప్పండి, ఏది పోయినా ఆనందంగా ఉండండి. నీకున్న ఒకే ఒక తృప్తి, దేవుడు నాతో ఉన్నాడు. ఏమున్నా లేకపోయినా నువ్వు ఏ రోజు దాని గురించి ఆలోచించద్దు. బైబిల్ ఏం చెప్తుంది? చింతించమందా చింతించదందా? మరి నువ్వెందుకు చింతిస్తావు? అది లేదు ఇది లేదు ఎందుకు వచ్చింది? నీకు ఉన్నది ప్రభువు నాతో ఉన్నాడు, అంతే. ఒక్క మాట చాలు నువ్వు సంతోషమైన తృప్తికరమైన ఆనందకరమైన జయ జీవితాన్ని జీవించడానికి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూశాడు. లేకపోతే ఇన్ని వేల కోట్ల ప్రపంచ జనాభాలో ఒక మనిషిని రక్షణ కొరకు నన్ను మనిషి పిలిచాడంటే, నేను బాప్తిజం పొందుకుని ఒక సంఘానికి అతకబడ్డానంటే నన్ను చూడకపోతే జరుగునా? జరుగునా? ఇన్ని వేల మంది నీ కుటుంబంలో బయట ఉన్నారు చూసుకోండి, నీ సొంత ఇంట్లో నీ ఇంటి పెరటోళ్ళు బయట ఉన్నారు చూడండి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేవాడి అంతకన్నా ఏం కావాలమ్మా? అంత గొప్ప కృప కదా అది. ప్రభు నన్ను చూశాడు, ఇక నన్ను చూసుకుంటూనే ఉంటాడు. ఆయన చూపు పడకపోనే ఉండాలి, కానీ ఒకసారి చూపు పడిందంటే నువ్వు నిన్ను మళ్ళీ ఆయన రాజ్యంలో కూర్చునేంత వరకు నిన్ను వదిలిపోతాడు, నీతోనే ఉంటాడు. ఆయన రాజ్యంలో కలుసుకునేంత వరకు ఏమన్నాడు 14వ అధ్యాయంలో? నేను నువ్వు నాతో ఉండడం కోసం నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తాను. ఎంత గ్యారంటీడ్ వర్డ్ అండి అది. మీ తాత చచ్చిపోయేటప్పుడు ఏమంటాడు? అమ్మ అంత సంపాదించాను బాగా అనిపించని పోతాడు, అంతేగాని నేను వెళ్ళి పరలోకం స్థలం ఇస్తాను అంటాడా? ఈ చచ్చిన ముసిల్ది అందో ఆయన నీతో చెప్పాడు, స్థలము సిద్ధపరుస్తాను, నువ్వు నాతో ఉండులాగునా. గ్యారంటీ, ఆయన ఉన్నాడంతే. ఇంక ఏ దేని గురించి సొనక్కో, ఏ దానికి వెళ్ళి పాస్టర్ దగ్గర కూర్చోకు. నా ప్రభు నన్ను చూడకపోతే కదండి నేను మీ దగ్గర రావాలి, నా ప్రభు ఇవ్వనని చెప్తే కదండి నేను నిన్ను అడుక్కోవాలి. నా ప్రభువుకి తెలియంది నీ దగ్గర ఏమైనా ఉందా, నీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందా? ఏం ఉండవు, అన్నీ నా ప్రభుదే కదండి. ఆయనే నాకు తెలుసు, మీతో నాకేం పని, మీతో నాకేం పని. రేపు మా సందీప్ని ఎవరైనా పిలిచి నీది రారా నీకేదో ప్రార్థన చేస్తానంటే ఏం చెప్తాడు? ఏంటి నాకు ప్రార్థన చేస్తావా? నాకు ప్రార్థన నేర్పించిన అన్నయ్య నాకు తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, వెళ్ళంటాడు. విశ్వాస స్థాయి పెరుగుద్ది. దేవునితో నీవు తృప్తి పొందడం నేర్చుకో. లేని దాన్ని బట్టి ఏడవకు, రాలేదని సొనక్కో, లేదని మోసం చేసుకోకు. నీ భక్తి ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే పరాకాష్ఠలోకి వెళ్ళడం ప్రారంభం. ఒక్కొక్క మెట్టు ఎదగడానికి వెళ్తా, ఆ ఎదుగుదల నీ విశ్వాస జీవితం అంతటిని పరిపూర్ణతలోకి నడిపించడానికి ప్రయాసపడతాడు దేవుడు. పరిపూర్ణత ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన భక్తి ముసుగులన్నిటినీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ సహోదరుడు చెప్తున్నాడు, అయ్యా మా ఆవిడ దేవుని ఆత్మతో నడిపించబడుతుంది, మా ఇంట్లో నిజంగా ఏదేదో అయిపోతుంది సార్, దేవుని ఆత్మ వస్తే ఇంట్లో అంతా కొంచెం గోలగోల అయిపోద్దట కదండి అని అడిగాడు. బైబిల్లో అలాగే ఎక్కడ చూడలేదండి, దేవుని ఆత్మ అల్లరి కత్త కాదని ఉంది. మీకెందుకు అల్లరి అయిపోతుంది? సరే ఈసారి దేవుడు ఆత్మ వచ్చినప్పుడు చూద్దాంలేండి, వీడియో తీయండి అన్నాను. ఆత్మ వచ్చిపోతుంది ఆవిడ మీదకి, వచ్చిపోవడం ఏంటి? పరిశుద్ధాత్మ ఒకసారి వస్తాడు, అతని నింపుదల ఉంటుంది, ఇవి రావడం పోవడం ఏంటి అని. అయితే విషయం ఏంటంటే అలా ఆయన చెప్పింది, పాపం ఆవిడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నిలువు మోకాళ్ళ మీద స్ట్రైట్ గడకర్లకు నిలబడి చేతులెత్తి మరి ఏదైనా నిచ్చిన గట్టినట్టు నిలబడిపోయి ఇక భాషలు మాట్లాడుతుందటండి. అది ఏ భాష కూడా తెలియదు, కానీ భాష అరుపు అరుపు శబ్దం, ఆ స్వరము భయంకరమైనటువంటి స్వరం అనమాట. అది గొంతు కూడా మగ ఆడ కాని గొంతు, ఆవిడది మా ఆముడి ఆవిడది లేడీ గొంతే. ఇది వచ్చినప్పుడు ఆ గొంతు మారిపోద్ది. మరిపోయి ఆ కీసు కరుకు కలిసిపోయిన సౌండ్లన్నీ బయటకు వచ్చేసి విపరీతంగా మాట్లాడతాడు. 5 అవర్స్ 6 అవర్స్ అలా ఉండిపోద్ది ఆవిడ. 5-6 గంటలు ఈ అరుపులకి కేకలకి చుట్టుపక్కల వాళ్ళందరూ రావడం, నన్ను చూడడం, వెళ్ళిపోవడం, అసలు అంద మేడంతా రావడం, మూతి కొట్టట్టుకోవడం, అలా చూసుకాసేపు అనుకుని వాళ్ళ ఆయనకే చూసిన జాలి చూపు చూడడం, వెళ్ళిపోవడం. ఆయనకి ఎవడో చెప్పాడు ఒకసారి ఆలివ్ గ్రీన్ దగ్గరికి వెళ్ళరా అని. ఎవడో ఎందుకు చెప్పుంటాడు, దానికి పట్టింది ఏదో తెలుసుకోరని చెప్పుకుంటాడు అడు. మనం దయ్యాలు పాస్టర్ కదా, అందుకే వచ్చాడు. ఇలాగ అవుతుందండి అన్నాడు. ఈసారి వీడియో తీసి చూద్దాం దాని సంగతి తింటాను పంపించాడు. అన్నయ్య వీడియో చూసేయండి డైరెక్ట్గా చూడండి, నాది జియో ఫోనే అన్నాడు. స్పీకర్ ఆన్ చేస్తుంది, ఉందన్నయ్య నువ్వు కొంచెం దూరంగా ఉండి అది నేనుకుంటున్నా కొడద్ది, ప్రార్థన చేద్దాం. ఇటువైపు నుంచి నేను కత్తించాను, తప్పని చేతులు దించింది, అలా చూస్తుంది ఏరుచూపులు. ఓ బడిగారు తప్పని కూర్చుంది. లే ఏమైందన్న, దేవుడు వచ్చాడు బాబా, దేవుడు రాడు, ఆయుష్ ప్రభు రావడానికి టైం ఉంది, ఇంకా నీ మీదకి వచ్చింది దయ్యం, నువ్వు దానికి భక్తి అనుకుని ముసిగేసి ఇంకా నయ్యం పసుపు కుంకం పెట్టలేదు అక్కడ, పెట్టుండి ఈ పాటి జాకెట్ మొక్కలు ఎన్ని వెళ్ళిపోను, వ్యాపారం కదండి ఏదైనా చేసి. గట్టిగా గద్దించాక ఆవిడ అంటది, మరి ఇన్ని రోజులు నా మీద ఉంది ఏంటి అని అడుగుతుంది. మోసుకుని తిరిగావు దాన్ని, అది వచ్చింది. వేషధారణ ఎంత ప్రమాదమైందో తెలుసా, పరిశుద్ధాత్మ ముసుగులో చాలామంది చేసే వేషాలు ఇవే. పరిశుద్ధాత్మ దేవుని ముసుగు వేసుకుని ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి పూనుకునే మోసాలు ఇవి. నిజానికి ఆమె అరుపులు చూసి ఇంకెవడైనా అయితే దేవుడే దిగొచ్చాడని ఉంటుంది. మీరు ఫేస్బుక్లో మీకు ఎవరికైనా కావాలంటే నేను పంపుతాను. ఒక ఆంటీ గారు వస్తారు, పక్కన అంకుల్ గారు ఉంటారు, ఆవిడ నేను యెహోవాని 6 రోజులు చేశాక 7 రోజులు రెస్ట్లో ఉన్నాను ఇప్పుడు డైరెక్ట్ మా ఫేస్బుక్లో ఉందే చూసుకోండి. దానికి ముందు భక్తిపరుడైన యజమాని అంటే వాళ్ళ ఆయన వచ్చి చెప్తాడు దీని ఇంట్రడక్షన్, దేవుడు సంఘంతో మాట్లాడాలనుకుంటున్నాడు, మీరు జాగ్రత్తగా వినండి ఆత్మ చెప్తున్న సంగతి అంటాడు. అసలు నిజంగా ఒళ్ళు మండిపోతున్న పనులు కడవరి రోజులని చెప్పడానికి నిదర్శనాలు. ముసుగులు లాస్ట్ డేస్ని గుర్తిస్తాయి, నువ్వు గుర్తిస్తున్నావా? వేషధారణ ఆఖరి రోజుల్లోకి పరాకాష్ట, ప్రభు రాకడకు ముందు జరిగేటువంటి భక్తి వేషం ఈ క్రైస్తవ వేషధారణే. మీ పక్కన అడగండి, మీరు క్రైస్తవులేనా అని. నవ్వుతున్నారే, సాక్ష్యం సరిగ్గా లేదు. ఎందుకు? యేసు ప్రభు గురించి తెలిసిపోయింది, చచ్చిపోయాడు, లేచిపోయాడు, వచ్చేస్తాడు. మరి నీతో ఏం చెప్పాడు? నిన్ను క్రీస్తు పోలికలోకి రమ్మన్నాడు. మరి అది వచ్చిందా? మరి అది రాకుండా నువ్వు క్రైస్తవులట్టతో ఎలా దూరిపోతావు? ఎలా ఆ ఇమేజ్ రాకుండా, ఆ పరిపూర్ణత సంపాదించుకోకుండా, మీ పరమ తండ్రి పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేద్దరు అని చెప్తున్న వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి ఎలా వెళ్ళిపోతావు? తెలిస్తే సరిపోద్దా? తెలిస్తే రక్షణ? బాప్తిజంలో మునిగేస్తే రక్షణ? నీ జీవితాన్ని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవటానికి ఫస్ట్ బయటికి తీసేసుకోవాల్సింది ఏంటో తెలుసా? వేషధారణ. లేదు ఒప్పుకో, లేదని చెప్పు, నిజాయితీగా ఉండు. యథార్థవంతులను దేవుడు దీవిస్తానన్నాడు. అక్కడ యథార్థత ఉండాలి. వేషధారణకు ఆపోజిట్ ఏంటి? యథార్థత. అది లేకుండా నీ భక్తికి వేషాలు నువ్వు ఎన్ని చేసినా ఒకరోజు తీర్పులో పడతావు, భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటావు. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం.